वागीशाध्यासुमनसस्सर्वार्थानामुपक्रमे कृतकृत्यास्युः तं नमामि गजाननम्। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये मालां कुण्डीं च घमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयम् नमाम्यहम्। शरदिन्दुविकासि मन्दहासां स्फुरदिन्दीवगलोचनाभिरामाम् अरविन्दसमान सुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत् पाद शङ्करं लोकशङ्करं सदाशिवसमारम्भां शङ्कराचार्य मध्यमाम् भारतीतीर्थपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। प्रह्लादनारदपराशिरपुण्डरीका व्यासादिभागवतपुङ्गवहृन्निवास भक्तानुरक्तपरिपालन पारिजात लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम्। भूषणविकास श्री धर्मपुरनिवास दुष्टसंहार नरसिंह दुरितदूर आशावशादष्ट दिगन्तराले देशान्तरभ्रान्तमशान्तबुद्धिम् आकारमात्रारवनीसुरं माम् అకృత్య కృత్యం శివ పాహి శంభో. అన్యాయ విత్తార్జన సక్త చిత్తం అన్యాసు నారీష్వనురాగవంతం అన్యాన్న భోక్తారం అశుద్ధదేహం ఆచారహీనం శివ పాహి శంభో. ఆచారహీనం శివ పాహి శంభో. వేదాగమాభ్యాస రసానభిజ్ఞం పాదారవిందం తవనార్చయంతం. వేదోక్త కర్మాణి విలోపయంతం వేదాకృతే మాం శివ పాహి శంభో. వేదాకృతే మాం శివ పాహి శంభో. అకారాదిక్షకారాంత వర్ణావయవశాలిని వీణా పుస్తక హస్తావ్యాత్ ప్రణో దేవీ సరస్వతీ యావర్ణ పద వాక్యార్థ గద్యపద్య స్వరూపిణి వాచి నర్తయతు క్షిప్రం మేధాం దేవీ సరస్వతీ వాచి నర్తయతు క్షిప్రం మేధాం దేవీ సరస్వతీ.
జగద్గురువులు దక్షిణాంనాయ ఋష్యశృంగగిరి శారదాపీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారి దివ్య చరణారవిందములకు అనంతకోటి సాష్టాంగ నమస్కారములతో సభాయై నమః. ఆదిశంకరులు సరస్వతిని స్తుతిస్తూ ఆ తల్లి రూపాన్ని ఎంతో అద్భుతంగా వర్ణించాడు.
అకారాదిక్షకారాంత వర్ణావయవశాలిని.
ఆ తల్లి యొక్క స్వరూపం ఏమిటి అంటే అక్షర రూపిణే కదా, మాతృకావర్ణ స్వరూపిణి అని లలితా సహస్రనామ స్తోత్రం వచించింది. ఇలా ఆ తల్లి ఎక్కడుండాలి?
వాచి నర్తయతు,
మన యొక్క నాలుక పైన ఆ తల్లి నాట్యం చెయ్యాలి. ఆ తల్లి నాట్యం చేసినప్పుడే సమస్తమైనటువంటి వాక్కులు సమస్తమైనటువంటి హృదయాలను ఆనందింపజేస్తాయి. అందుకే వేదం కూడా అంది జిహ్వామే మధుమత్తమా అని. ఎప్పటికీ మాట ఎలా ఉండాలి, ఎదుటివాడు హర్షించే విధంగా ఉండాలి, ఆనందపడేట్టుగా ఉండాలి, అదే మాట. అంతేకాని ఒక మాట మాట్లాడితే ఎదుటి వ్యక్తి బాధపడిపోయి తల్లడిల్లిపోయి కృంగిపోయి కృషించిపోయి దుఃఖపడేట్టుగా ఉండకూడదు. ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉంటేనే ఇలా ఉంటుందట. వైదిక వాంగ్మయంలో పురాణాల్లో సమస్తమైనటువంటి దేవతల పేర్లు, వారి యొక్క స్తుతులు, వారి యొక్క విశేషాలు లభ్యమవుతున్నాయి. కానీ దేవీ భాగవతాది పురాణ ఆధారం ప్రకారం ఈ సకల సృష్టి స్థితి లయ ఈ జగత్తుకు కారణభూతమైనటువంటి పరమార్థ తత్వం ఏదైతే ఉందో అదొక్కటే, దాన్నే వేదాంతులంతా సత్ సత్ పదార్థం అన్నారు. ఇక్కడ ఒకే తత్వం ఇన్ని విధాలైనటువంటి రూపములతో భావన చెయ్యవలసిన అవసరం ఏమిటి? ఒకే స్వరూపం కదా, ఇన్ని విధమైనటువంటి రూపాలేమిటి? ఆ విషయాన్ని ఉపనిషత్తులు అద్వైత సిద్ధాంతంలో ప్రతిపాదన చేయడం జరిగింది. ఏమిటి అంటే, వ్యవహారంలో మనకు కనపడేటువంటి భేదాలను బట్టే ఇలా విశేషమైనటువంటి భావనలు చేశారు. మనకు ప్రత్యక్షంగా నాలుగు భూతాలు కనబడుతున్నాయండి. ఒక దానిలో ఉన్న శక్తి ఇంకో దానిలో లేదు. అగ్నిలో ఉన్నటువంటి జ్వలనాత్మకమైనటువంటి శక్తి ఉదకంలో లేదు. ఉదకంలో ఉన్నటువంటి ద్రవ్యాత్మకమైనటువంటి ఏదైతే ఈ శక్తి ఉందో అది అగ్నిలో లేదు. వాయువులో ఉన్నటువంటి ప్రసరణాత్మకమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది భూమిలో లేదు. భూమిలో ఉన్నటువంటి స్థిరత్వ ధారణాదులు వాయువులో లేవు. అయితే విశేషమేమిటి, విచిత్రమేమిటి అంటే, ఈ విభిన్నమైనటువంటి ఈ శక్తులన్నింటినీ కూడా కలిపేటువంటి ఒక శక్తి ఉంది. వీటిలో భిన్న భిన్నమైనటువంటి శక్తులే ఉన్నాయి, కానీ వీటన్నింటినీ కలిపేటువంటి ఒకే ఒక్క శక్తి ఉంది. ఆ శక్తి ఏమిటి? దేవీ మహాత్మ్యం వర్ణించింది. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఒకే ఒక్క శక్తి ఇన్ని రకాల పనులను చేయిస్తోంది. విద్యుత్తులో విద్యుచ్ఛక్తి ఎలా ఉందండి? ఒక శక్తి, అది ఫ్యాన్లో ఉన్నప్పుడు గాలినిస్తోంది, ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు చల్లదనాన్ని ఇస్తోంది, వాహనాల్లో ఉన్నప్పుడు పరిగెత్తించేటువంటి శక్తి ఇస్తోంది. ఇక్కడ ఒకే విద్యుచ్ఛక్తి ఆయా సందర్భాల్లో ఆయా పనులలో విశేషంగా కావలసిన విధంగా మనకు అనుకూలిస్తున్నది. కానీ ఫ్యాన్ తిరగాలన్నా, మోటార్ తిరగాలన్నా, ఫ్రిడ్జ్ తిరగాలన్నా కావలసినటువంటి శక్తి మాత్రం ఒకటే. అది చేసేటువంటి ఫలితాలు మనకు వేరువేరుగా కనిపిస్తూ ఉన్నాయి, కానీ మూలమైనటువంటి శక్తి మాత్రం ఒక్కటే. ఆ శక్తినే ఎలా వర్ణించారంటే మన పెద్దలు గొప్పగా కీర్తించారు. శిలలన్ శిలలన్ పాతవ శక్తి వై తనువులన్ చిచ్చక్తి వై తల్లి జలమందున్ ద్రవశక్తి వై పవనునన్ స్పందక్రియా శక్తి వై
ಜ್ವಲನಂ ಬಂಧುನ ದಾಹಕ ಶಕ್ತಿ ವೈ ಈ ಜೀವನ್ಮುಕ್ತ ಚಿತ್ತಂಬುಲಂದು ಅಲಘು ಜ್ಞಾನ ಸುಖಾತ್ಮವೈ ಅಲರೇ ಅಂಬಾ ರಾಜರಾಜೇಶ್ವರಿ.
ఎంత గొప్పగా రాశారు చూడండి. ఎక్కడ ఉంది? పంచభూతాల్లో ఉంది. మన శరీరంలో
చిచ్చక్తిశ్చేతనా రూపా జడ శక్తి జడాత్మిక
లలితా సహస్రం. చిచ్చక్తిగా, ప్రాణశక్తిగా, ఆధార శక్తిగా మన యొక్క ఈ దేహంలో భాషిస్తూ ఉన్నది. జలంలో ద్రవత్వ ప్రవహించేటువంటి శక్తి, ద్రవశక్తి ఏదైతే ఉందో అదే శక్తి.
పవనునన్
వాయువులో ఉందండి శక్తి. ఏమిటి?
స్పంద క్రియాశక్తి వై.
ఎంత అద్భుతమో. నిజానికి చూడండి, వాయువు ఒక్కటి చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు నన్ను. ఈ జగత్తులో అన్నింటికంటే సమస్తమైనటువంటి వాటికంటే ఒక అద్భుతమైనటువంటిది ఎక్కడుంది? ఎక్కడుంది? ప్రపంచంలో 7 వింతలు అన్నారు, 8 వింతలు అన్నారు, ఇలా అన్ని చెప్తూ ఉంటారు. ఇవన్నీ భౌతికమైనవి అనుకోండి. అసలు ప్రపంచంలో అన్నింటికంటే విలక్షణమైన, విశేషమైన వింత ఏమిటి అంటే పెద్దలు చెప్పారు, అన్నిటికంటే విశేషమైన వింత ఒకటి ఉందయ్యా, ఏమిటో తెలుసా? అదే మానవ దేహం అన్నాడు. మానవ దేహాన్ని మించిన విచిత్రం ఇంకెక్కడ లేదు చూడండి. ఎలా? ఈ మానవ దేహాన్ని నిర్మించింది ఎవరు? పంచభూతాలు నిర్మించాయి, ఆధారం అవే మనకు. అయితే పంచభూతాలతో నిర్మితమైనటువంటి మానవ దేహము ఎప్పుడైతే ఈ ప్రాణం పోసుకొని వీడు మానవుడిగా మారిపోయి తన ఉనికికే కారణమైన పంచభూతముల పైన ఆధిపత్యం చెలాయించటానికి అసుర మార్గంలో వీడు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ పంచభూతాలు తల్లడిల్లి క్షోభించి తిరిగి మానవుణ్ణి తొక్కేస్తాయి. ప్రకృతి అంతా కూడా ఏమిటి? మనం ప్రకృతిని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాం, ప్రకృతికి విరుద్ధంగా మనం బయలుదేరి వెళ్తున్నాం. అప్పుడు ప్రకృతి ఏమవుతుంది? తన యొక్క సహజమైనటువంటి స్థితిని తాను కాపాడుకోవటానికి అహర్హము ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అసలు ఇవాళ జగత్తులో ప్రకృతిని నాశనం చేసేవాడెవడు? మానవుడే. ఈ సృష్టించినటువంటి జీవులన్నీ కూడా, ఎన్ని జీవులు ఉన్నాయి, అన్ని జీవులు ప్రకృతిని అనుసరించి నడుస్తాయి. ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళేది మాత్రం వీడొక్కడే. మీరు వేరే జీవులను చూసుకోండి, ఒక గేదె కావచ్చు, ఒక మేక కావచ్చు, లేకపోతే ఆవు కావచ్చు, కుక్క కావచ్చు, ఇలా ఏ జీవినైనా చూసుకోండి, అవి ప్రకృతితో పాటే ఉంటాయి, ప్రకృతిని అనుసరించే ఉంటాయి. కానీ మానవుడు ఒక్కడే. చూడండి ఎంత విచిత్రం అంటే, మానవ దేహమే ఒక వింత అన్నారు కదా, ఎలాంటి వింత? దీన్ని వింతగా మీరు ఎలా వర్ణించారు? వింతగా వర్ణించడం ఏమీ లేదండి. కారణం ఏమిటి? మన శరీరానికి ఆధారం ఏమిటి? ఎప్పుడు ఈ శరీరం నుంచి ప్రాణం పోయింది అంటారు? కోవాలో ఉన్నాడంటారు. కోవాలో ఉన్నప్పటికీ వీడు ఏమి మాట్లాడడు, ఏమి చెయ్యడు, కానీ బతికే ఉన్నాడురా అంటారు. కోవాలో ఉన్నాడంటారు. కోవాలో ఉండడం ఏమిటి? బ్రతికి ఉండడం ఏమిటి? ఆధారం ఏమిటి? లోపల ఒక్కటే,
యావత్ పవనో నివసతి దేహే.
ఒక్కే, ఒక్క వాయువే. అది వెళ్ళిందా, వీడు అయిపోయింది శవం. ఒకే ఒక్క వాయువు. ఈ వాయువు యొక్క గొప్పతనం ఏమిటి అంటే, వాయువు ఎక్కడైతే రంధ్రం ఉంటుందో అక్కడ ఉండదండి. ఒక పెద్ద బుడగ తీసుకొని దానిలో బాగా గాలి నింపిన తర్వాత ఒక సూది పెట్టి దాన్ని కుచ్చితే ఆ గాలి క్రమక్రమంగా పోతుంది. ఎయిర్ పిల్లో ఉంది. ఆ ఎయిర్ పిల్లో సరిగ్గా మనం క్యాబ్ కనుక గట్టిగా వేస్తే ఉదయం వరకు ఉంటుంది గాలి. లేదు కొద్దిగా ఏమాత్రం కొద్ది సంధించినా కానీ లేచేసరికి తిరిగిలాగే ఉంటుంది, బట్టలాగే ఉంటుంది. అంటే చిన్న సందు దొరికినా వాయువు వాగదు. మరి చిన్న రంధ్రం ఉన్నా కూడా ఆగనటువంటి వాయువు 9 రంధ్రాలున్న మన దేహంలో ఎలా ఆగింది? దీని సృష్టికర్త ఎవరు? ఎంత విచిత్రం చూసారా? కాబట్టి పంచభూతాల్లో ఒక్క వాయువు అనేది చూడండి ఎంత గొప్పదో. వాయువుతోనే కదా ఆరోగ్యం కూడా. ప్రాణాయామం చేస్తే వాయువుతోనే చూడండి, వాయువును నింపుకొని వాయువును వదిలితే శరీరం అంతా బాగుంటుంది అంటున్నారు. అటువంటి వాయువు ఈ 9 రంధ్రాలు ఉన్నప్పటికీ కూడా ఎలా నిలబడుతోంది మన శరీరంలో చెప్పండి. ఇది కనుగొంటే చాలు. ఓ, మేము శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇంత అద్భుతం అని ఇవాళ మానవులం ఇంత గర్వపడుతున్నప్పటికీ నిజానికి ఆ పరమాత్మ, ఆ పరంధాముడు స్వామి యొక్క సృష్టి ఈ దేహం కదా, పంచభూతాత్మకమైనటువంటిది దేహం కదా, ఈ దేహాన్ని ఇలా సృష్టించి 9 రంధ్రాలు పెట్టి 9 రంధ్రాలు ఉన్నప్పటికీ కూడా వాయువు ఉంటూ ఏమిటి విచిత్రం? 9 రంధ్రాలుంటే వాయువు నిలబడుతోంది, లోపల ఉంటోంది, పోతోంది, వస్తోంది, వస్తోంది, పోతోంది, ఉంటుంది. అది పోయింది అంటే ఇక పోయాడు, వీడు పోయాడు. ఆ శక్తి ఏమిటి? ప్రాణశక్తి. అదే ఇక్కడ పవనునన్ స్పందక్రియాశక్తివై, అంటే వాయువులో స్పందనాత్మకమైనటువంటి శక్తి ఏదైతే ఉందో, అమ్మా నీ శక్తి కాదా? జ్వలనం బంధున దాహక శక్తివై, అగ్ని లోపల తామగ్నివర్ణాం తపసా జ్వలంతేం. మనం దుర్గా సూక్తంగా పఠించేటువంటి ఏ సూక్తం అయితే ఉందో ఆ సూక్తమునందు ప్రతిపాదించబడినటువంటి ఆ పరమాత్మని యొక్క దివ్యమైన శక్తి స్వరూపమైన ఆ పరాభట్టారికనంతా కూడా అగ్నిస్వరూపినిగా, జ్యోతిస్వరూపినిగా భావన చేసింది వేదం. అగ్నిలో ఉండేటువంటి శక్తి ఏమిటి? దాహక శక్తి. అదే దహించేటువంటి శక్తి అన్నారు. అది లేకపోతే లేదు, మంట మండుతోందండి కానీ ఏమీ కావట్లేదండి అన్నారు. వేడెప్పుడు? మంటలో శక్తి ఉన్నప్పుడే. కాబట్టి ఆ మంటలో ఉండేటువంటి ఏదైతే దహించేటువంటి శక్తి ఉందో ఆ శక్తి. ఇలా ఇన్ని స్వరూపాలతో ఆ తల్లే అనేక విధాలుగా భాషిస్తోంది. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? ఎన్ని ఆకారాల్లో, ఎన్ని స్వరూపాలతో కనబడుతున్న శక్తి అనేటువంటిది ఒక్కటే. అదే స్త్రీ పుంస, నపుంసక, ఇలా సమస్తమైనటువంటి భేదాలకు అతీతమై ఆ శక్తికే శక్య భేదాన్ని బట్టి ఇలా అనేక రకమైనటువంటి భేదాలను మన వారు కల్పించడం జరిగింది. అలాంటి భేదాలలో మనం చెప్పుకునేటువంటి శక్తి ఏమిటి? ఇప్పుడు ఏ అంశం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అంటే సరస్వతీదేవి యొక్క వైభవాన్ని మనం వర్ణించుకోబోతున్నాం. ఇలా ఇన్ని రకాలుగా వర్ణించుకున్నటువంటి ఆ శక్తి స్వరూపాల్లో చైతన్య స్వరూపంగా భాసిస్తున్నటువంటి సరస్వతి శక్తి యొక్క వైశిష్ట్యాన్ని మనం చెప్పుకోబోతున్నాం. నిజానికి మనకు ఉపనిషత్తుల్లో ఒక ఆఖ్యానం వస్తుందండి, చాలా విచిత్రమైనటువంటి ఆఖ్యానం. కేనోపనిషత్తులో ఈ శక్తితత్వాన్ని చెబుతూ చెప్పారు. ఒకసారి దేవతలకు రాక్షసులకు బ్రహ్మాండమైనటువంటి యుద్ధం జరిగింది. ఇదే మనకు కేనోపనిషత్తులో వర్ణించబడినటువంటి ఏదైతే ఆఖ్యానం ఉందో ఆ ఆఖ్యానాన్నే దేవీ భాగవతంలో స్వీకరించి దానికి వ్యాఖ్యానం చేస్తూ వ్యాసులు రాశారు. ద్వాదశ స్కంధంలో ఉంది అది. దేవతలకు రాక్షసులకు బ్రహ్మాండమైనటువంటి యుద్ధం. ఏమైంది ఆ యుద్ధంలో? పరాశక్తి కృపావేశాత్ దేవైర్ దైత్యాజితాయుధి పరాశక్తి ప్రభావంతే నజ్ఞాత్వా మోహమాగతాః. పరాశక్తి యొక్క అనుగ్రహ విశేషం వల్ల దేవతలు గెలిచారు. కానీ ఏమైపోయింది? పరాశక్తి ప్రభావంతే నజ్ఞాత్వా మోహమాగతాః. తెలియలేదు. పరమాత్మ ఆ దైవము యొక్క గొప్పతనం వల్లనే మనం గెలిచామనేటువంటి స్పృహ లేకుండగా మోహంలో పడ్డారు. మనం కూడా ఇలా ఎన్నిసార్లు మోహంలో పడతామో. గొప్ప విజయం సాధిస్తే ఆ విజయాన్ని మన భుజములపై మొయ్యటానికి చాలా శ్రమపడతాం. ఏదైనా అపజయం వచ్చిందంటే ఆ అపజయాన్ని దైవం పైన రుద్దటానికి ప్రయత్నం చేస్తాం. మంచి విజయాన్ని పొందావంటే నేను కష్టపడ్డానండి, అహర్నిశం శ్రమ పడ్డాను, నా శ్రమ ఇవాళ ఫలించింది గొప్పగా చెప్పుకుంటాం. ఏదైనా కాకపోతే దేవుడు అనుకూలించలేదండి, దైవానికి ఇంకొక రకంగా ఇచ్చ ఉందేమో అని ఈ రకమైన వేదాంత ధోరణిలో ఉపన్యాసం చేస్తూ వెళ్తూ ఉంటాడు. కాదు, గెలుపైనా ఓటమైనా ఎలా వస్తోంది ఆ స్పృహ ఉండాలి. నువ్వు ఇవాళ విజయం సాధించావు అంటే పురుష ప్రయత్నంతో పాటు దైవానుగ్రహం అనేటువంటిది తోడైనప్పుడే విజయం అనేటువంటిది మానవుణ్ణి వరిస్తుంది. కానీ కేవల పురుష ప్రయత్నం వల్ల విజయం సాధించడం అనేటువంటిది ఈ జగత్తులో లేదు. ఎంత భగవంతుని పైన విశ్వాసం లేకున్నప్పటికీ కూడా వాడి ప్రయత్నం వల్లనే కాదు, అక్కడ అనుగ్రహ విశేషం కూడా ఉండాలి. అందుకే మన దగ్గర సైంటిస్టులంతా కూడా ఎంత బాగున్నప్పటికీ ఈ శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగం చేస్తున్నారు, చేయబోతున్నారు. కౌంట్ డౌన్ మొదలైంది. రేపు సాయంత్రం ఇవాళ రాత్రి నుంచి 24 గంటల ముందు నుంచి కౌంట్ డౌన్ మొదలు. బానే ఉంది, మొదలైంది మొదలైంది మొదలైంది. కానీ ఉదయం అయ్యేసరికి మేఘాలు కమ్మి వేసి ప్రకృతి అంతా ఈ విధంగా ఉంటే ఏం చేస్తారు శాస్త్రజ్ఞులు లేనప్పటికీ? మీరు రాకెట్ ను ప్రయోగించలేమో కానీ ప్రకృతిని మాత్రం ఏం చేయలేరు కదా. చివరికి ఏం చేస్తారు? వాతావరణం అనుకూలించక ఈ ప్రయోగము వాయిదా వేయడమైనది అంటారు. ఒకే ఒక్క ముక్కలో కొట్టేశారు. ఏమిటి వాతావరణం అనుకూలించడం అంటే, ఇంత పురుష ప్రయత్నం చేసినప్పటికీ ఈ శాస్త్రజ్ఞులు తమ మేధస్సుతో మధించి ఇంత ప్రయత్నం చేసినప్పటికీ దైవేచ్ఛ లేదక్కడ. కాబట్టి దైవానుగ్రహం అనేటువంటిది లేనప్పుడు అయిపోయింది, ఆగిపోయింది. దైవానుగ్రహం కలిగిందా? పరిగెత్తి పరిగెత్తి వెళ్ళిపోయింది రాకెట్. సో అప్పుడు అంతా కూడా పార్టీలు తీసుకొని గొప్ప. నిజానికి చూడండి, ప్రకృతి అనేటువంటి ఆ పరమాత్మ మనను ఏ విధంగా అనుగ్రహించారో ఆ అనుగ్రహ విశేషం వల్లనే ఇది ప్రయోగం సక్సెస్ అయింది. కాబట్టి ప్రయోగం సక్సెస్ కావటానికి శాస్త్రజ్ఞుల యొక్క మేధస్సు ఎంత వారు వినియోగించారో ప్రకృతి కూడా అంతే సహకరించింది. కాబట్టి దైవము ఈ విధంగా పురుష ప్రయత్నము ఈ రెండు ప్రయత్నాల వల్లనే కదా వారు విజయం సాధించారు. అంతేకాని పూర్తిగా మేమే విజయం సాధించాము ఎప్పుడు? ఇది ఎక్కడా లేదు, ఈ జగత్తులో అలా ఉండదు. అందుకే ఎప్పుడు సర్వదా సర్వకాలముల యందు సర్వ అవస్థల యందు ఒకే రకమైనటువంటి భావన మనం కలిగి ఉండాలి. ఎక్కడైనా ఎప్పుడైనా ఏమిటి, ఆ దైవము మన వెంట ఉన్నది అంతే దైవేచ్ఛ. ఆ భావనతో ఉన్నటువంటి వాడు ఒకవేళ ఓడినప్పటికీ నిరాశపడడు. బాగా పురుష ప్రయత్నం చేసి అది ఫలించకపోయేసరికి మనం నిరాశ పడవచ్చు. కానీ ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వాడికి అపజయం అనేటువంటిది పెద్ద బాధను కలిగించదు. అది ఆధ్యాత్మికమైనటువంటి శక్తి. అందుకే పురాణాల్లో ఉన్నటువంటి ఆఖ్యానాల్లో చూడండి, ఇక్కడ దేవతలంతా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం వల్ల యుద్ధంలో గెలిచి అహంకారం వల్ల మేమే గెలిచాం మేమే గెలిచాం అని అనుకున్నారు. వారు విజయగర్వంతో పెద్ద పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దేవుడు ఆ ఇంద్రుడు వరుణుడు అగ్ని ఓ వీరంతా కలిసి చాలా గొప్ప ప్రయత్నం పెద్ద ఉత్సవం చేసుకుంటున్నారు. అప్పుడు అనుకున్నదట, మితిమీరిన ఆనందం కూడా తప్పులు చేయిస్తుంది. మితిమీరినటువంటి ఉత్సాహం ఉందే అది ఎప్పుడో దెబ్బ కొడుతుందండి. అందుకే విపరీతమైన అత్యుత్సాహం కూడా తప్పులు చేయిస్తుంది. ఎంతమందిని చూడలేదు మనం? ఇక్కడ ఆ తల్లి అనుకున్నదట, అయ్యో ఎంత పిచ్చి పిల్లలు వీరు అనుకున్నదట. చూడండి, ఆ తల్లికి పెద్ద కోపం రాలే. తల్లి కదా కోపం రాదు, ఎంత పిచ్చి పిల్లలు వీరు, భవిష్యత్తులో ఎప్పుడైనా నష్టపోవచ్చు వీరు, అందుకే వీరికి పాఠం చెప్పాలి. కాబట్టి అక్కడ రాస్తారు, తేషాం అనుగ్రహం కర్తుం తథైవ జగదంబిక ప్రాదురాసీత్ కృపా పూర్ణ యక్ష రూపేణ భూమిపా కోటి సూర్య ప్రతీకాశం చంద్రకోటి సుశీతలం. తేషాం అనుగ్రహం కర్తుం తథైవ జగదంబిక, వారికి తన యొక్క అనుగ్రహ కృపా పూర్వకమైనటువంటి విశేషాన్ని అందించటానికి ఆ జగదంబిక పరావర్తానికి రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి ఆ జగజ్జనని ఎలా యక్ష రూపేన భూమిపా కోటి సూర్య ప్రతీకాశం, కోటి సూర్యుల యొక్క ప్రభామండితమైనటువంటి దివ్యమైన ప్రకాశంతో, అలాగే చంద్ర కోటి చంద్రుల యొక్క చల్లనైనటువంటి శీతల కిరణములతో ఆ జగదంబిక కృపాపూర్ణ దయ కలిగినటువంటి ఆ తల్లి యక్షరూపేణ ప్రాదురాసీత్, కోటి మెరుపు తీగల తలతలతో చల్లదనాన్ని వెదజల్లుతూ ఆ అప్రమేయ ఆనంద రమణీయ ఉజ్జ్వల జ్యోతి రూపంలో ప్రత్యక్షమైంది. ఒక అద్భుతమైనటువంటి ప్రకాశం. ఎలా అంటే లలితా శాస్త్రంలో చెప్పినట్టుగా అవ్యాజ కరుణామూర్తి, అవ్యాజమైన కరుణ ఏట, విశేషమైనటువంటి అనుగ్రహం అట. అందుకే దయాస్వరూపాలు కరువైపు కలిగించటానికి దేవతలందరికీ కూడా ఇలా అప్రమేయ ఆనంద అనంత జ్యోతి స్వరూపంలో భాసిస్తున్నటువంటి ఆ దివ్యమైన చైతన్యాన్ని ఈ దేవతలంతా ఒక్కసారి వీక్షించి ఆశ్చర్యపడ్డారు. ఏమిటిది? స విస్మయాస్తదా ప్రోచుహు కిమిదం కిమిదం ద్వితీయే, ఏమిటి ఇది, ఈ స్వరూపం ఏమిటి, ఇంతవరకు మనం ఎప్పుడు చూడలేదే అని ఆలోచనలో పడ్డారు. అప్పుడు ఇంద్రుడు రాజు కదా అగ్నిని పిలిచాడు, నాయన ఇట్లా పిలిచి, నీవు మాకు ముఖం కదా, అగ్ని ముఖావై దేవాహ, అగ్ని దేవతలందరికీ ముఖం, కాబట్టి వెళ్ళి తెలుసుకో ఆ స్వరూపం ఏమిటి, ఉన్నట్టుండి ఇలా భాషిస్తూ ఉన్నది ఆ తేజస్సు ఏమిటి, వెళ్ళి అగ్నిదేవుడు ఆ తేజస్సు దగ్గరికి వెళ్ళాడు. అడిగాడు, ఎవరు నువ్వు? నా సంగతి తర్వాత ఆ తేజస్సు ప్రశ్నించింది, నీవు ఎవరు, నీ శక్తి ఏమిటి అని. వెంటనే అన్నాడు అగ్ని, అగ్ని రశ్మి తథాజాత వేద అస్తేతి సోబ్రవీత్ సర్వస్య దహనే శక్తి మయి విశ్వస్య తిష్ఠతి. నేను అగ్నిని, నా పేరు జాతవేదుడు అంటారు. సర్వస్య దహనే శక్తి మయి, ఈ మొత్తం చతుర్దశ భువన బ్రహ్మాండములన్నింటిని ఏకకాలంలో భస్మీపటలం చేసేటువంటి దివ్యమైనటువంటి శక్తి నా సొత్తు. విశ్వాన్ని కాల్చే శక్తి నా లోపల ఉంది, ఇది నా గొప్పతనం అన్నాడు.
అప్పుడు ఆ చైతన్యం నుంచి ఒక మాట వచ్చింది,
విశ్వాన్ని కాల్చడం అక్కర లేదురా అబ్బాయి, ఒక గడ్డి బరక వేస్తున్నా ఇది గడ్డి బరకను కాల్చేయి. విశ్వాన్ని ఎందుకు అంత దూరం వెళ్ళకు, చాలా దూరం వెళ్ళావు, అక్కరలే తృణం, ఒక గడ్డి బరకను అక్కడ వేసి కాల్చమన్నది. అహంకారంతో విర్రవీగి చెలరేగిపోయి ఇంతేనా అన్నాడు. అలా ప్రయత్నం మొదలు పెట్టాడు. గడ్డి పథక మీద తన యొక్క శక్తిని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా నశశాకృణం దగ్ధం లజ్జితో అగాత్సురాన్ ప్రతి నశశాకృణం. ఆ గడ్డి పథకను దహనం చెయ్యటానికి సర్వశక్తులు వడ్డాడండి పాపం, అసలు కొద్ది భాగం కూడా ఏం కాలే, ఆశ్చర్యపోయారు దేవతలంతా కూడా. అప్పుడు చూస్తున్నారు జాతవే దశే సునువామసోమ, ఏమిటి శక్తి, అదే శక్తి కదా. సిగ్గుపడి తల కిందికు దించుకొని వచ్చేసాడు, వెనక్కి వచ్చేసాడు. ఇంద్రుడు అన్నాడు, అయిపోయిందా, ఏదో గొప్పగా ఏదో సాధించుస్తాన్నావు కదా, ఏదిరా. ఏమీ లేదండి అన్నాడు, నిరాశతో వచ్చేసాడు కూర్చున్నాడు. సరే ఓ వాయుదేవ నువ్వు వెళ్ళు బయలుదేరు. వాయువును పంపాడు, వాయువును ప్రశ్నించింది ఆ శక్తి, ఎవరు నువ్వో. నేను వాయువును అంటారు నా పేరు, మచ్చేష్టయ జగత్ సర్వం సర్వ వ్యాపారవద్భవేత్ అన్నాడు వీడు. అసలు నేను లేకపోతే జగత్తే లేదన్నాడు. ఈ సమస్తమైనటువంటి జగత్తుకు ప్రాణేశ్వరుణ్ణి నేనే, కాబట్టి ప్రతి వాడికి నేనంటే భయమే, నన్ను చాలా గౌరవిస్తారు. అసలు నేను లేకపోతే ఈ జగత్ ఎక్కడిది, ప్రపంచం ఎక్కడిది, జీవులు ఎక్కడ, ఎవ్వరూ లేరు, సర్వము ఈ జగత్తును నడిపిస్తున్నదంతా కూడా నేనే, నేను ఆగిపోతే జగత్ ఆగిపోతుంది, గాలి లేకపోతే అంతే కదా. అందుకే అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు నింపుకొని వెళ్తారు వాయువును, ప్రాణశక్తిని అది పెట్టుకొని వెళ్ళిపోతారు, అది పోయిందా అంతే సంగతి. ఇలా అంటూ ఉంటే సరే అంత కాదు కానీ నువ్వు ఈ గడ్డి పరకను ఇక్కడ నుంచి అక్కడ పెట్టేసేయి, కదిల్చి దాన్ని కొద్దిగా స్థానభ్రంశం చేయించు అన్నాడు. సర్వ ప్రయత్నం చేశాడు కానీ అంగుళం కూడా కదల్లే గడ్డి పరక, అయిపోయింది. వాయుదేవుడు ఓడిపోయాడు, సమస్తము కూడా తల అంతను చూసి నవ్వుతూ ఉంటే తల దించుకోవడానికి వెనక్కి వచ్చేసాడు. ఇంద్రుడు బయలుదేరాడిక దేవరాజు. ఇంద్రుడు రాగానే ఉన్నట్టుండి ఆ తేజస్సు ఒక్కసారి అంతర్ధానం అయిపోయింది. ఇది ఇంకా అవమానం, ఆ ఇద్దరు మించేయగానే నీ వల్ల అసలే కాదు అన్నట్టు అర్థం. ఉన్నట్టుండి ఆ తేజస్సు ఏదైతే ఉందో అది ఒక్కసారిగా అంతర్ధానం అయిపోయింది. అప్పుడు ఇంద్రుడు ఆలోచించాడు, ఓహో దేవకార్య సముద్యత జగదంబిక కదా, అసలు మేమెంత తప్పు చేశామో, కనీసము వారిద్దరు తమ యొక్క శక్తిని చూపించే ప్రయత్నమన్నా చేసి నిలబడ్డారు, కానీ నేను దగ్గరికి రాగానే నా ముఖం చుట్టం కూడా ఇష్టం లేకుండా అంతర్ధానం అయిపోయింది అంటే ఇదే నా యొక్క శక్తి. చాలా దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు, సిగ్గుపడ్డాడు, తన అహంకారమే తనను శిక్షించింది అనుకున్నాడు. వెంటనే చాలా రోదనం చేస్తూ దుఃఖపడుతూ ఉంటే అశరీర వాక్కు చెప్పింది, మాయాబీజాన్ని జపించు అని. అలా మాయాబీజాన్ని జపిస్తే అప్పుడు ఆ తల్లి ప్రత్యక్షమైంది, తేజోమండల మధ్యేత కుమారేం నవయవ్వనాం భాస్వజ్జపా ప్రసూనావాం బాలకోటి రవిప్రభాం ప్రసన్న స్మేర వదనాం కోటి కందర్ప సుందరాం. విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి రూపంతో ఆ తల్లి ప్రత్యక్షమైంది. జిలిబిలి ఎంచ అంచుల చీర ధరించి రంగారు జల్తారు రవిక తొడిగి విరుజు నెత్తా విక్రొవ్విరుల వేనలి దూర్చి మోమున కస్తూరి బొట్టు పెట్టి భాసుర శుక్రాభనాస భరణమూని మంజుల మంజీర శింజదనరి చిరునవ్వు వెన్నెల హరిదంతముల నింపి మద మరాలి సుగమనము గలిగి గురు కుచమ్ముల చను పాలుకురియ వచ్చి బిడ్డ బిడ్డాయనుచు ముద్దు పెట్టి నన్ను ఎప్పుడు కొండంత కూర్మిలాలింతువమ్మ మాతా గాయత్రి భక్త సంపత్ ప్రదాత్రి.
రోదిస్తున్నాడు ఇంద్రుడు, దుఃఖపడ్డాడు. ఎంత స్వరూపం చూడండి. అమ్మ అలా ప్రత్యక్షం అయ్యేసరికి తట్టుకోలేకపోయాడండి పాపం. ఎలా వచ్చిందా తల్లి, జిలిబిలి అంచ అంచుల చీర ధరించి. అద్భుతమైనటువంటి వర్ణన విఠాల చంద్రమౌళి శాస్త్రి గారు రాశారు. నేను చెప్పాను కదా, పేరు కోసం తాపత్రయం లేని కవీశ్వరుల కలం నుంచి ఇటువంటి పద్యాలు వస్తాయి. కనీసం వీరు ఈ పద్యాలు చెప్పిన తర్వాత ప్రింట్ చేయించే నాథుడు లేడు. అమ్మతో రోజు మాట్లాడేవాడు ఆయన కూర్చొని. ఆ కింది నుంచి ఆయనకు భగేంద్రియమైనటువంటి వ్యాధి ఉండేది పాప. రక్తం అలా పోతూ ఉండేది, చెంబులకు చెంబుల రక్తం పోతూ ఉంటే ఆ బాధను మరిచిపోవటానికి ఆ భువనేశ్వరి విగ్రహం ముందర కూర్చొని ఇలా పద్యాలు చెప్పుకునేవాడు. అలా పద్యాలు చెబుతూ ఉంటే అవి వందయి కూర్చున్నాయి. మాతా గాయత్రి భక్త సంపత్ ప్రదాత్రి ఒక శతకమై కూర్చున్నదండి. దాని పేరు పెట్టుకున్నాడు మాతృప్రేమ అనుకున్నాడు ఆయన. అంటే తల్లి ప్రేమ ఎలా ఉంటుంది బిడ్డ పైన ఆ వంద పద్యాల యందు మనకు చూపించాడండి. ఇది విశేషం. అందుకే చూడండి, ఆ జిలిబిలి ఎంచ అంచుల చీర ధరించి రంగారు జల్తారు రవిక తొడిగి. అమ్మ యొక్క రవిక ఎలా ఉందో, విరియు నెత్తా విక్రొవ్విరుల వేనలి దూర్చి మోమున కస్తూరి బొట్టు పెట్టి. అంటే మీకు వరుసగా లలితా సహస్రనామ స్తోత్రంలో మొదటి ఏదైతే దశగా ఉన్నాయో ఆ నామాలన్నీ కూడా ఇవే వస్తాయి. ఇంకా ఏమిటి, చిరునవ్వు వెన్నెల హరిదంతముల నింపే మదమరాలే సుగమనము గలిగే. అలా వస్తున్నప్పుడు బిడ్డ దగ్గరికి తల్లి వస్తున్నప్పుడు ఎలా ఉంటుందండి, అంటే గురుకు చమ్ముల చను పాలు కురియ వచ్చి బిడ్డ బిడ్డాయనుచు ముద్దు పెట్టి నన్ను ఎప్పుడు కొండంత కూర్మి లాలింతువమ్మా మాతా గాయత్రి భక్త సంపత్ ప్రదాత్రి. అలా ఒక బిడ్డ యొక్క ఆవేదనాత్మకమైనటువంటి స్తుతి ప్రార్థన చేస్తున్నాడు ఆ తల్లి. ఇలా 32 ధారలతో తన యొక్క స్తన్యమును కురిపింపజేస్తూ దయగలిగినటువంటి ఆ పరాభట్టారికా దేవి అత్యద్భుతమైనటువంటి ధవల ధవల స్థగితమైనటువంటి ఒక విశేషమైన అంచుతో కూడిన మంచి చీర కట్టుకొని ఆ దివ్యమైనటువంటి జగన పర్యంతంగా ఉన్నటువంటి తన యొక్క జడను ఎంతో సుందరంగా ప్రకాశింపజేస్తూ ఆ దివ్యమైనటువంటి సంపింగం వంటి నాసిక కలిగినటువంటి ఆ తల్లికి జగదంబిక పరాభట్టారిక దివ్యమైనటువంటి ఒక ఆభరణాన్ని ధరించి ఆ చిరునవ్వు అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆ పెద్ద ఆ దంతముల పైన ఇలా కురుస్తూ వస్తూ ఉంటే ఆ తెల్లనైనటువంటి రాజహంస ఒలొక్క వయ్యారములతో కూడినటువంటి నడక నడుస్తూ ఆ తల్లి పరాభట్టారిక రాజరాజేశ్వరి స్వరూపమైనటువంటి ఆ బాలాత్రిపుర సుందరి అలా నవయవ్వన మధ్యస్థయై ఇలా సుందర వదనారవింద సౌందర్య ఏకాకార దివ్య మనోహర లావణ్య సౌజన్య సౌశీల్య సౌందర్య రూపంతో ఆ తల్లి అలా పరిగెత్తుకుంటూ వస్తూ ఇలా వస్తూ ఉంటే ఆ ఇంద్రుడు చూసి ఆగలేకపోయాడండి పాపం. ఆహా, ఆ జగదంబికను దర్శించాడు. తల్లి అలా ప్రేమతో వచ్చినప్పుడు ఏమిటి, కనుల నిండా ఆనంద బాష్పాలేనండి. రోదిస్తున్నాడు, అమ్మా అమ్మా అంటున్నాడట పాపం. ఏడుస్తున్నాడు, అమ్మా ఈ స్వరూపమేమిటమ్మా, రూపం మదీయం బ్రహ్మై తత్ సర్వకారణ కారణం మాయాధిష్టాన భూతం దు సర్వసాక్షి నిరామయం. ఆ రోదిస్తున్నటువంటి ఆ ఇంద్రుడు అన్నాడు, అమ్మా నీ స్వరూపం ఏమిటమ్మా? అహంకార పూరితులమై అజ్ఞానంలో పడిపోయి అవిద్యంతా కూడా మా యొక్క శిరస్సులో ఉండగా మేము అహంకారంతో ప్రవర్తించామమ్మా. వద్దమ్మా, అమ్మ దగ్గర అహంకారం లేదమ్మా, ఇప్పుడు తెలుసుకున్నామమ్మా, మా తప్పు తెలుసుకున్నాను తల్లి. ఆ తల్లి నవ్వింది, మీ తప్పు తెలుసుకోవటానికేరా, తల్లి శిక్షించినప్పటికీ కూడా ఆ శిక్ష అనుగ్రహం కోసమే కదా. బిడ్డవాడు బిడ్డ అన్నం తినకపోతే తల్లి ఒక దెబ్బ కొడుతుంది, కానీ కొట్టడం ఎందుకు అంటే బిడ్డకు అన్నం పెట్టడానికే కదా. ఆ కొట్టడంలో కూడా అనుగ్రహం ఉంది, అందుకే తల్లి ఎప్పుడు కూడా శిక్షించదు, రాసి పెట్టుకోండి. కాబట్టి శంకర భగవత్పాదుల వారు దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రంలో ఆ మాట అనడు, కుపుత్రో జాయే తక్వజితవి కుమాతాన భవతి అనేటువంటి మాట ఎలా అన్నాడు అంటే, శారదాదేవి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహ కృపాకటాక్షాన్ని తాను జీవితంలో పొంది తాను పొందినటువంటి అనుభవాన్ని ఆ అపరాధ క్షమాపణ స్తోత్రంలో చూపించి ఆ చూపించినటువంటి తత్వాన్ని మీరంతా కూడా విశ్వసించండి నమ్మండి అని చెప్పటానికి ఈ కుపుత్రో జాయే తక్వజితవి కుమాతాన భవతి అనేటువంటి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని అలా మనకు లిఖించి చూపించాడు. అది విశేషమట. అందుకే ఇంద్రుడు అన్నాడు, తప్పు తల్లి, తప్పైపోయిందమ్మా, నీ స్వరూపం ఏమిటమ్మా నాకు అర్థం కావట్లేదు అంటే చెప్పింది, నాయనా ఇంద్ర, రూపం మదీయం బ్రహ్మై తత్ సర్వ కారణ కారణం మాయాధిష్టాన భూతంతు సర్వసాక్షి నిరామయం. పిచ్చివాడ, అగ్ని లోపల ఉన్న శక్తి ఏమిటి, నీ లోపల ఉన్న శక్తి ఏమిటి, ఈ సమస్తమైనటువంటి అండపిండాత్మకమైనటువంటి ఈ బ్రహ్మాండమునంతా కూడా, ఈ బ్రహ్మాండానికి కారణ కారణము కార్యము అన్ని కూడా నేనేనా? బ్రహ్మరూపము నా మాయనే. కాబట్టి అహంకారాన్ని వదిలిపెట్టు, అనుగ్రహం కోసం ప్రార్థించు, సర్వము నా పైన వేసే అని అక్కడ ఆ ఇంద్రుడికి ఆ తల్లి చేసినటువంటి బోధయే విశేషం. అందుకే ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం లేనిదే ఏ కార్యము జరగదు. ఇవాళ మనం అనుక్షణం చేసేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరి కృపండి? ఇవాళ ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తున్నాం ఎవరి వల్ల? ఆ తల్లి వల్ల కాదా? అందుకే మంచి కానీ చెడు కానీ ఏదైనా ఆ మహాశక్తి మన లోపల ఉంటేనే, అది లేకపోతే ఇంకా కుదరదు. అందుకే చరాచరాలన్నింటికి అధిష్టాత్రి అండి ఆ తల్లి, ఆయనే రాస్తారు ఇంకొక చోట. అంటే ఎలా ఎలా ఇవాళ మనమంతా కూడా అహంకారంతో కన్నుమిన్ను తెలియకుండగా ప్రవర్తిస్తూ ఈ విధంగా అహంకారంలో పడిపోయి ఆ జగదంబిక యొక్క దైవం యొక్క శక్తిని తెలుసుకోలేకపోతున్నాము. కానీ చూడండి, ఇవాళ అంతరు కూడా అనుకుంటారు, ఒక దేశం అనుకుంటుంది, ఒక దేశాధినేత అనుకుంటాడు, నేను ఈ సమస్తమైనటువంటి దేశ ప్రజలందరికీ అన్ని చేయగలనేమో, నా వల్లనే వీరంతా సుఖంగా ఉన్నారేమో, నేను వచ్చిన తర్వాతనే వీరంతా తింటున్నారు. కాదు, ఎవ్వరం కాదు. అసలు ఈ విశ్వం అనేటువంటి కుటుంబానికి ఎవరు అమ్మనే కదా. అందుకే ఆయన రాస్తాడు, బొజ్జలో నజ్జ గదల్పనివేళ ఏమో పెట్టి పెంచినావు, బొజ్జలో నజ్జ గదల్పనివేళ ఏమో పెట్టి పెంచినావు. చూడండి ఎంత అద్భుతమైన మాట. మనం అనుకుంటున్న వాళ్ళు బాగా ఉద్యోగం వచ్చిన తర్వాత నెలకు ఇంత సంపాదిస్తూ ఈ విధంగా ఉన్నప్పుడు ఆ నేను సంపాదిస్తున్నాను అని, పిచ్చివాడా ఇది నీ సంపాదన, అసలు నువ్వు వెనక్కెళ్ళు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కాళ్ళు చేతులు కూడా కదలించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ మలం మూత్ర మాంస మేధ్య మొదలైనటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ తల్లి గర్భంలో ఈ విధంగా పురుగులన్నీ నిన్ను కుట్టుతూ ఉంటే ఆ తల్లి యొక్క ఆ పైనుంచి వచ్చేటువంటి ఆ కారంతో కూడినటువంటి రసాలన్నీ నీ యొక్క శరీరానికి మంట పుట్టిస్తూ ఉంటే అప్పుడు అనుకుంటున్నావే ఎంత కష్టపడ్డావు అప్పుడు,
కానీ అప్పుడు కూడా నువ్వు ఏడ్చావురా లోపల, ఆ లోపల ఏడుస్తున్నప్పుడు నేను ఇప్పుడు కనబోయేటువంటి తల్లి ఉందే, ఆ తల్లి ఏం చేయగలిగింది? ఏమి చేయలేదు, లోపల ఉన్నావు కదా. కాబట్టి అప్పుడు అమ్మా 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 అని ఏడ్చావు నువ్వు, ఈ అమ్మ ఏం చేయలేదు. ఈ అమ్మ ఏం చేయలేనప్పుడు మరి లోపల నీకు అమ్మ కావాల్సి వచ్చినప్పుడు ఎవరు వచ్చింది నీ వెంట? బయటకు వస్తేనే ఈ అమ్మ, లోపల ఉన్నప్పుడు నీ అమ్మ ఎవరు? అప్పుడు ఏడుస్తున్నాడు అమ్మా 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 అంటున్నాడు అప్పుడు కూడా, అప్పుడు ఆ తల్లే కదా పాపం. ఓరి పిచ్చివాడా, ఎందుకు ఏడుస్తావురా, ఆకలవుతోందా అని అక్కడ కూడా మనకు ఏదో ఆహారాన్ని, అందుకే అది తెలియదు కదా ఎవరు ఏం తింటున్నారు లోపల. అందుకే ఆ కవీశ్వరుడు ఏం రాశారు, బొజ్జలో నజ్జ గదల్పని వేళ నజ్జ అంటే కనీస ప్రయత్నం కూడా చేయవండి. బయటకు వచ్చిన తర్వాత తల్లి యొక్క స్థలములోంచి పాలు తాగే ప్రయత్నమైనా చేస్తాడు వీడు, ప్రయత్నం చేస్తేనే పాలు వస్తాయి. కానీ లోపల తల్లి గర్భంలో ఉన్నప్పుడు వీడు ఏం ప్రయత్నం చేశాడు పాపం? ఏ ప్రయత్నం చేయలే, చేయటానికి కూడా ఆస్కారం లేదు అక్కడ. అప్పుడు ఏ ప్రయత్నం చెయ్యకున్నప్పుడు, నువ్వు తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నప్పుడు, నీకు ఆకలైనప్పుడు, నువ్వు ఏడుస్తున్నప్పుడు, విపరీతమైన బాధ పడుతున్నప్పుడు అక్కడ నీకు ఆహారాన్ని పెట్టిందెవరు ప్రశ్నించుకో అన్నప్పుడు అనిపిస్తుంది కదా నిజమే, ఇది ఆలోచించలేదండి మేము ఇంతవరకు, రాదు ఆలోచన. కానీ ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది మన మూలం అక్కడేనండి, మూలం అక్కడే. ఇవాళ ఒక దేశాధినేత కావచ్చు, ఒక ప్రపంచ అధినేత కావచ్చు, అలా తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినటువంటి వాడే కానీ వేరే రకంగా వచ్చిన వాడు కాదు. కాబట్టి మూలం మర్చిపోయావా? ఏమో పెట్టి పెంచినావు, ఏదో పెట్టావు తెలియదు, ఏదో తిన్నా. మొత్తానికి 9 నెలలు లోపల బతికి వచ్చా, బయటకు వచ్చా. అప్పుడు మాంసాసురుగస్తులం మాంసాసురుగస్తుల మందిరము తల్లి స్థనముందు పాలు నుంచి పెంచినావు. విచిత్రం అంటే అదే, 9 నెలల తర్వాతనే పాలు సిద్ధమవుతాయి. అంతవరకు రక్తం మాంసం మేధ్యం, 9 నెలల తర్వాత వీడు బయటికి వస్తేనే ఆహారం సిద్ధం, అంతవరకు కాదు. ఇదెవరు తయారు చేస్తున్నారు? పార్లే కంపెనీనా లేకపోతే అమూల్ కంపెనీనా? ఏం తయారు చేస్తుంది చెప్పండి? అమ్మ యొక్క అనుగ్రహం అక్కడ. చూడండి, వీడికి కావలసినటువంటి విధంగా బయట లోపల పెట్టినప్పుడు ఆహారం పెట్టిందా, బయటకు వచ్చేసరికి ఆహారం సిద్ధం చేసింది. పాపం పట్టు తిన తాగు, పాలు తాగింత శక్తి ఉన్నప్పుడు పాలు వస్తుంది. ఇక కాస్త పెరిగింది, జీర్ణించుకునే శక్తి వచ్చింది, చక్కగా అరిగించుకునే శక్తి వచ్చింది. ఇప్పుడు ద్రవ పదార్థమే కాదు ఘన పదార్థము కూడా తినగలుగుతాను అని అనుకుంటున్నాడు వీడు. వీడు ఎప్పుడైతే అనుకుంటున్నాడో ఆకలి అవుతోందో అప్పుడేం చేసింది, మొక్కలు ములిపించి వాన కురిపించి, మొక్కలు ములిపించి వాన కురిపించి ఇంతటి దాకా పెంచినావు వెంటనే అన్నాడు. ఇంత దాకా పెంచావు, ఇక అప్పటి నుంచి మొదలు ఆహారం తినడం మొదలు. ఇక ఇక ముందైన పెనుపలేవేమి, ఇక ముందు పెంచవా? కానీ అమ్మా స్వప్రయత్న పిశాచము పట్టి నన్ను మోదుతున్నది, మంత్రముండు దుమమ్మా మాతా గాయత్రి భక్త సంపత్ ప్రదాత్రి, స్వప్రయత్న పిశాచము పట్టి నన్ను మోదుచున్నది, మంత్రముండు దుమమ్మా ఇక ముందు పెంచవా? ఇంత దాకా తల్లి గర్భం నుంచే పెంచుతున్నటువంటి నన్ను ఇక ముందు పెంచకుండా ఉంటావా? ఆర్థిక మాంద్యం రాని ఇంకొకటి రాని ఇంకొకటి రాని 3 పూటలు నీ తిండికి ఢోకా అయితే ఉండదు. ప్రపంచ సంక్షోభంలో ఉండని ఏవైనా కానివ్వండి పెట్టదా? అందుకే ఇంకొక మాట కూడా రాశారండి, ఇలా అనుకుంటే కేవలం మానవులే అనుకుంటారేమో అని, ఈ పుట్టువునే కాదు పేర్మి, ఏ పుట్టువునైనా పేర్మి ఇట్లే పెట్టి పెంచినావు అది విశేషం. ఈ పుట్టువునే కాదు, ఈ పుట్టుకలోనంటే ఒక్క మానవులమైనటువంటి మనకే కాదండి, ఇది ప్రతి జీవికి ఇంతేనట. ఇది సమత్వం తల్లిలో ఉండేటువంటిది. మనం ఎంత దుర్మార్గులం అంటే, మన ఆహారం కోసం ఆ జంతువులన్నింటినీ కూడా సంహారం చేసి వాటిని తింటున్నాడు మనిషి. తప్పు కదా, దారుణమైనటువంటి విషయం కాదా అది? నీ ఆహారం కోసం దాని యొక్క ప్రాణాన్ని తెంచి అది ఇబ్బంది పడుతూ ఉంటే దాన్ని లోపలికి పంపిస్తున్నావే. అందుకే జార్జ్ బెర్నార్డ్ షా అంటాడు ఏమనో తెలుసా, ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇది తీసుకొచ్చి పెట్టారట. అప్పుడు ఆయన అది చూసి వెంటనే పబ్లిక్ లో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమండి, నా కడుపు చచ్చిన శవాలకు శ్మశానము కాదు, ఇది తీసేయండి అన్నాడు. నా కడుపు చచ్చిన శవాలకు శ్మశానం కాదు. అలాగానే పక్కన ఉన్న వారంతా ప్లేట్లు తీసేశారట. అమ్మో ఏం మాట అన్నాడండి, నిజమే కదా, శ్మశానమా మన కడుపు? శ్మశానంలోనే కదా చచ్చిన జీవులను తగలబెట్టేది. కాబట్టి ఆలోచించుకోండి, మన కడుపు శ్మశానము అన్నప్పుడు చచ్చిన జీవులను ఈ శ్మశానం అనే కడుపులోకి పంపించండి. లేదండి మా కడుపు అటువంటిది కాదండి అనుకున్నప్పుడు సాత్వికమైనటువంటి పదార్థాలను పంపించండి. ఎంత గొప్ప మాట! అందుకే రాశాడు, ఈ పుట్టువునే కాదు పేర్మి, ఏ పుట్టువునైనా ఇట్లే పెట్టి పెంచినావమ్మా. ఈ ఒక్క మానవ జన్మలో కాదు తల్లి, ప్రతి పుట్టుకలో నీ యొక్క విశేష అనుగ్రహం ఇంతే. కానీ ఏ జంతువులకు లేనటువంటిది నాకు పట్టుకున్న తల్లి, ఏమిటది? స్వప్రయత్న పిశాచము పట్టి నన్ను మోదుచున్నది మాత. ఈ స్వప్రయత్నం అనేటువంటి ఒక పెద్ద దయ్యం పట్టుకున్నది నన్ను. దయ్యం ఎలా పోతుంది? మంత్రానికి పోతుంది కదా, మంత్రముండూదు మమ్మా, మంత్రం చెప్పు తల్లి అన్నట్ట. ఇది విశేషం. కాబట్టి అదే కదా స్వప్రయత్నం అంటే. ఏమిటండి స్వప్రయత్నం అంటే? ఆశ. ఆ ఆశయే వీడిని నాశనం చేస్తుంది. నిన్ను అనుకున్నాం కదా, దానివల్లనే వీడు పాడవుతాడు. యావత్ బ్రియేత జఠరం అని భాగవతం కూడా అన్నది. నీ కడుపు నిండేంత వరకు పర్వాలే, దోషం లేదు. నీ కొడుకు కడుపు నిండేంత వరకు దోషం లేదు. నీ భార్య నీ కుటుంబం పోషించుకునేంత వరకు ఏమి ఇబ్బంది లేదు. కానీ వచ్చే 12 తరాల కడుపులు కూడా నేనే నింపాలి అనే అనేటువంటి ఉందే, ఆ ప్రయత్న పిశాచమే నిన్ను నాశనం చేస్తుంది. అదే కష్టం. అందుకే ఇక్కడ రాస్తారు భాగవతంలో, ఎవడైతే యో అధికం మన్యేత, ఎవడైతే ఇంకా అధికంగా అనుకుంటాడో వాడు సస్తేనమత దండవర్హతి. దొంగలట వాడు. ఎవడు దొంగ అంటే ఇది దొంగ, వీడు దొంగ. దొంగలు ఎవరవుతారు? ఒక ధనాన్ని దొంగతనం చేసేవాడు దొంగ కాదండి, తనకంటే కూడా ఎదుటి వాడి యొక్క కడుపును కొట్టి పీడించేటువంటి వాడు పెద్ద దొంగ వీడు. వాడు దొంగలాగా శిక్షించటానికి తగినటువంటి వాడే. అందుకే వాళ్ళు ఏసీబీ దాడులన్నీ చేస్తూ ఉంటే అలా బయట పడుతున్నప్పుడు వీరందరిని చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది, అయ్యో ఎంత పిచ్చి కాకపోతే పాపం ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈ ఆశ అనేటువంటి దయ్యం దాంట్లో పడిపోయి. అదే కనుక వీడు చిన్నప్పటి నుంచి నైతికమైనటువంటి చక్కటి స్థైర్యంతో ఉంటే దానికి ఎలా వెళ్ళాడు. అందుకే చక్కటి సమాజాన్ని మనం నిర్మించుకునే ప్రయత్నం చేయాలి. ఇవాళ అనేక సంఘటనలు జరుగుతున్నాయి చూడండి. ఏం జరుగుతోంది? వ్యక్తుల లోపల ద్వేషం పెరిగింది. ఆ ద్వేషం పెరిగి ఎంతకు పెరిగింది ద్వేషం? ముఖ్యంగా ఎక్కడ? యువతలో పెరిగిపోయింది. యువతలో ఇష్టమున్నట్టుగా ద్వేషం పెరిగిపోయి వీడు కావలసినటువంటిది వీడికి దక్కకపోతే వీడు ఎటువంటి అఘాయిత్యానికైనా ఓడిగొడుతున్నాడు. అటువంటి భయంకరమైనటువంటి దృశ్యాలు పూర్వము విదేశాల నుంచి మనం వినేటువంటి వారం. అమెరికాలో ఇలా జరిగింది, ఒక ఉన్మాది ఇలా చేశాడు, ఇంకొకటి ఇలా చేశాడని వార్తలు అక్కడి నుంచి వినేవారం. కానీ మన దౌర్భాగ్యం ఏమిటి అంటే మనం మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా అటువంటి వార్తలు వినవలసి వస్తున్నదే. దీనికి కారణం ఏమిటి? శిక్షించడం వానొక్కరిని కాదు, సమూలంగా దీనికి కారణం తెలుసుకొని ఆ కారణాన్ని వెతికి అక్కడి నుంచి మొదలు కావాలి సంస్కరణ అనేటువంటిది. కానీ వాడిని చంపేస్తే అంతటితో అయిపోదు, మూలం నుంచి మొదలు కావాలి. ఏమిటి అంటే వీరికి కావలసినటువంటి నైతిక ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక విలువలు అనేటువంటివి ఎక్కడ మనం ప్రబోధించట్లేదు. తల్లిదండ్రులు కూడా ఎంతవరకు వినేమిటి అంటే డబ్బులు సంపాదించే ఏటీఎం యంత్రంగా తయారు చేయటానికే ఇష్టపడుతున్నారు. కానీ ఒక మానవత్వం కలిగినటువంటి విలువలు కలిగినటువంటి ఒక మంచి మనిషిగా తయారు చేయటానికి ఇష్టపడట్లేదు. ఎంతవరకు వీడిని 7వ తరగతి నుంచి వీడికి ఐఐటి పేరుతో రుద్ది 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 చివరి వరకు ఏమిట్లా అంటే వాడికి టార్గెట్ ఒకటే, నెలకు 8 లక్షల రూపాయల జీతం సంపాదించే యంత్రం కావాలి వీడు. ఆ యంత్రం అయితేనే వీడు కొడుకు. చివరికి ఆ యంత్రంగా మారిపోయి దానికోసం ఎక్కడికెక్కడికో పరుగులు ఎత్తిపోయి చివరకు జీవితాన్నే దుర్భరం చేసుకున్నటువంటి ఎంతో మంది దీనుల యొక్క అవస్థలు, దీనుల యొక్క గాథలు నిత్యం దినపత్రికల్లో మనం పఠిస్తూ ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, వీరికి కావలసినటువంటిది ఇవ్వట్లేదు, ఏమివ్వాలే, చిన్నప్పటి నుంచి ధార్మికమైనటువంటి శిక్షణ ఇస్తే. ఒక్క శ్రీ భగవద్గీతలో చెప్పబడినటువంటి స్థితప్రజ్ఞ లక్షణములు 18, అది ఒక్కటి పాఠంగా పెడితే చాలు మన పాఠ్యాంశాల్లో చిన్నతనంలోనే 18 శ్లోకాలు స్థితప్రజ్ఞ లక్షణాలు భాగవత శ్రీమద్ భగవద్గీతలో 2వ అధ్యాయంలో. ఆ 18 శ్లోకాలను ప్రతిరోజు గాంధీ ఉదయం లేవగానే వెంటనే తెరిచి పుస్తకం తెరిచి అది చదివేట. ప్రతిరోజు తాను ఎన్ని సంవత్సరాలు జీవించాడో అన్ని సంవత్సరాలు ప్రతిరోజు ఈ స్థితప్రజ్ఞుని యొక్క శ్లోకాలు 18 చదువుకునేవాడట. ఎందుకు ఆయన 18 చదువుకునేవాడు అంటే, ఆయనకు శ్లోకాలు వచ్చినప్పటికీ కూడా తాను ఏ రోజైతే ఈ పక్కవారి యొక్క సాంగత్యం వల్ల తన మనస్సులో మార్పు అనేటువంటిది సంభవిస్తుందేమో అనేటువంటి బుద్ధితో ఆయన ప్రతిరోజు పఠించి తన మనస్సు ఎటువంటి మార్పులకు లోను కాకుండా అనుక్షణము భగవద్గీత పైన ఆధారపడి అలా జీవించాడు. అది వారి యొక్క జీవితంలో చూసేటువంటి లాల్ బహదూర్ శాస్త్రి కూడా అలాగే జీవించాడు. గొప్ప చరిత్రలు వీరివి. వారి చరిత్రలు చదువుతుంటే అనిపిస్తుంది ఏమిటి అని. అందుకే నాయకులుగా వారి చరిత్రల్లో ఉన్నటువంటి విలువలు చూస్తూ ఉంటే ఓహో వీరా, ఇప్పుడేమిటి లేదు కాబట్టి కోల్పోతున్నాం. ఆ శిక్షణ అంతా కూడా కోల్పోయి విపరీతమైన స్వప్రయత్న పిశాచము పట్టి నన్ను మోదుచున్నదే. ఎక్కడికి రండి, ఆ స్వప్రయత్నం అనేటువంటి పిశాచమే ఇవాళ మానవులకు విపరీతమైనటువంటి ద్రోహాన్ని చేస్తున్నది. అది పోతుంది ఎక్కడ, ఎలా పోతుంది అంటే, అది పోవాలి అంటే పరిపూర్ణమైనటువంటి అమ్మ యొక్క కృప కావాలి, అమ్మ అనుగ్రహం కలిగినప్పుడే. అందుకే ఇవాళ మనం అనుక్షణము అనుదినము ఎన్నో పనులు చేస్తున్నాం. ఈ పనులన్నీ కూడా ఎవరు చేస్తున్నారు, నేను చేస్తున్నాను అనేటువంటి అహంభావం. కొంచెం ఆలోచిస్తే మనకు అర్థమైపోతుందండి. ఏమిటి, ఏ పని చేయాల్సి వచ్చినా మీరు ఏ పనైనా ఆచరించండి, ఏ పని చేయాలన్నా ఏం కావాలి మీకు, శక్తి కావాలి. కనీసం ఇక్కడ మీరు కూర్చొని వినాలన్నా మీకు కూర్చొని వినే శక్తి ఉండాలండి. కూర్చొని వినేటువంటి శక్తి లేకపోతే మీరు ఇక్కడికి రాలేరు. ఇక్కడికి రావాలంటే నడవాలి, నడిచి వచ్చేటువంటి శక్తి కావాలి. అంటే ప్రతిదానికి మీ లోపల అంతర్గతంగా ఒక శక్తి మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నది. అంటే ఆలోచించుకోండి, ఇవాళ మనతో పాటు అనుక్షణము ఆ తల్లి యొక్క కృప మనతో పాటు ఉన్నది కాబట్టి ఇవాళ ప్రతి పని కూడా మనం చేయగలుగుతున్నాం. ఒకసారి ఆలోచించండి, మన ఇంద్రియాలే ఉన్నాయి. కనులంచూచడి శక్తి నాసికకు ఆఘ్రానించు తెలివిన్ మనంబునకూహించడు ప్రజ్ఞ నాల్కకన నేర్పుంగూర్చి చిచ్చక్తి వై తను యంత్రమ్ముల నింది త్రోలెడు నిను ధ్యానింతు సచ్చిత్ సుఖాత్మలుగా ధన్యులు ఆత్మలందెప్పుడు మాతా రాజరాజేశ్వరి. ఎంత మంచి పద్యం చూడండి. కనులకు చూచేటువంటి శక్తి నాసికకు ఆఘ్రానించు తెల్విన్ వాసన చూసేటువంటి శక్తి, మనంబునకు ఊహించెడు ప్రజ్ఞ మనస్సుకు ఊహించేటువంటి ప్రజ్ఞ, నాలుకకు రుచి చూసేటువంటి నేర్పు. ఇవంతా ఎవరు, చిచ్చక్తి వై తను యంత్రమ్ముల నింది త్రోలెడు నిను. అమ్మా, మా శరీరం అనేటువంటి యంత్రముల యందు ఈ విధంగా ఉండి నడిపించేటువంటి నిన్ను ఎలా అంటే, సచ్చిత్సుకాత్మ స్వరూపినిగా మహాత్ములు నిన్ను అనుక్షణము తలుస్తుంటారమ్మా. సచ్చిత్సుఖాత్మలుగా ధన్యులు ఆత్మలెందెప్పుడు మాత రాజరాజేశ్వరి. ఆమెనే పరాభట్టారిక, ఆ తల్లినే మనం శారదా పరమేశ్వరిగా కీర్తిస్తున్నాం. అందుకే ఆ తల్లి అంటుంది, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ తదే బాహుశ్చ హిడింబయం ద్వే బీజే మమ మంత్రౌ స్తో ముఖ్యత్వేన సురోక్తమ. నాయన ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ఇదే ఇక్కడ పరబ్రహ్మ వాచకం. అదే హిడింకారంగా చెప్తారు, ఓంకారం ఏకాక్షరం, అదే బ్రహ్మము, అదే క్రీం స్వరూపము, ఈ రెండు నా ముఖ్యమైనటువంటి బీజములు, ఈ రెండు భాగాలతో ఈ జగత్తునంతటినీ కూడా నేను సృష్టిస్తాను, అందు ఒక భాగం ఏదైతే ఉందో అదే సచ్చిదానందాత్మకమైనటువంటి స్వరూపము, రెండవ భాగం ఏదైతే ఉందో అదే ప్రకృతి, అదే పరమమైనటువంటి మాయ, ఆ మాయయే పరాశక్తి, ఆ పరాశక్తే నేను. నా యొక్క ఈ మాయ ఏదైతే ఉందో అది సామ్య వ్యవస్థ కలిగినటువంటిది, అంటే ప్రళయంలో ఈ జగత్తు నాకంటే అంటే భిన్నంగా ఉండట్లేదురా, మరల ప్రాణుల యొక్క కర్మ యొక్క పరిపాకం అనేటువంటిది వచ్చినప్పుడు ఈ సమస్తమైనటువంటి సృష్టి అంతా జరుగుతుంది, అప్పుడు నా యందు ఏదైతే అవ్యక్తమైనటువంటి రూపమున్నదో నా లోపల ఉన్నటువంటి అవ్యక్త రూపమే వ్యక్త రూపం దాల్చుతుంది, ఆ వ్యక్త రూపం దాల్చినప్పుడే అదే సృష్టి అదే బ్రహ్మాండం మీరంతా అలా వచ్చినటువంటి వారే అన్నప్పుడు ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. ఆ ఇదే తల్లి, అమ్మా ఎక్కడుంటావమ్మా నువ్వు అని అడిగాడు. ఎక్కడుంటా ఏమిట్లా ఇంత చెప్పిన తర్వాత కూడా అంతే కాదమ్మా, నిన్ను ఏ రూపంలో నేను ఏ స్వరూపంగా నేను ధ్యానించాలి అంటే చెప్పింది శ్రీచక్ర రాజ నిలయ. ఆ తల్లి ఎలా ఉంటుంది, శ్రీచక్ర రాజ నిలయ త్రైలోక్య మోహన సర్వాశా పరిపూరక సర్వ సంక్షోభన సర్వ సౌభాగ్యదాయక సర్వార్థ సాధక సర్వరక్షాకర సర్వరోగహర సర్వసిద్ధిప్రద సర్వానందమయమనేటువంటి తొమ్మిది ఆవరణాలకు తొమ్మిది మంది అధిష్టాన దేవతలు వారే యోగినులు అని వారందరి పైన అధిష్ఠించి బిందువు పైన ఆ తల్లి దివ్యమైనటువంటి దామంతో ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకే ఆ తల్లిని ఏమన్నారు, బైందవాసన అన్నారు. శ్రీచక్రంలో బిందువు పైన ఉండేటువంటి ఆ తల్లిని ఇలా మోహనాశినిగా, ఈ సంసారం పైన ఉండేటువంటి మోక్షాన్ని నశింపజేసేటువంటి మోక్షదాయినిగా ఆ తల్లి మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నది. అందుకే మోక్షస్థితి ఎలా ఉంటుందండి అన్నారు. అంటే జగద్గురువులు రాస్తారండి ఒక చోట, జగద్గురువులు తమ అనుగ్రహ భాషణలో చెప్పారు ఈ మోక్షస్థితి ఎలా ఉంది అంటే, వారు అంటారు ఎలా ఉంటుందంటే, ఒకరికి వివాహ వయస్సుకు వచ్చినటువంటి కన్య ఉంది, పెళ్లి చేశాడు, పెళ్లి అయిపోయింది, అత్తవారింటికి పంపాలి అప్పగింతలు, మంచివాడు దొరికాడు, అప్పగింతలతో ఆ అమ్మాయి వెళ్ళిపోతోంది, వీడికి ఏమిటి అల్లుడు చాలా మంచివాడు దొరికాడండి అనే సంతోషం ఒకటి, అయ్యో ఇంట్లోంచి అమ్మాయి వెళ్ళిపోతోందే అనే చింత ఒకటి, అల్లుడు చాలా మంచి యోగ్యుడు దొరికాడండి చాలా గొప్ప సంతోషం వీడికి, కానీ అయ్యో ఇంట్లోంచి అమ్మాయి వెళ్ళిపోతోందే చాలా దూరంగా, ఇన్ని రోజులు నాది అని అనిపించింది, ఇప్పుడు ఏమిటి అంటే అయ్యవారి చేతిలో పెట్టాను ఈమె వెళ్ళిపోతోందే అని ఈ చింత, ఒక పక్క సంతోషము ఒక పక్క చింత. అలాగే ఇక్కడ మోక్ష స్థితి లభించింది అంటే ముముక్షు యొక్క స్థితి కూడా ఇలాగే ఉంటుందట అండి. ఎలా అంటే కన్యాదాతలాగానే వీడేం చేస్తాడు, ప్రయాసపడి భక్తి మార్గంలో చెప్పినటువంటి అనేకమైనటువంటి అనుష్ఠానాలు ఆచరించి చిత్తశుద్ధి ఏర్పడి పూర్ణత్వం పొంది పూర్తి మనస్సుకు ఈ ఇంద్రియాలకు ఏకాకార స్థితి ఏర్పడి మోక్ష సిద్ధి దగ్గరగా ఉన్నప్పుడు మోక్షం దగ్గరికి వచ్చేసరికి వీడికి ఏమిటి అంటే ఇలా ఇబ్బంది కలుగుతూ ఉంటుందట. అందుకే ఇక్కడ కృష్ణకర్ణామృతంలో రాస్తాడు, సంధ్యావందన భద్రమస్తుతే సంధ్యావందన భద్రమస్తు భవతే భో స్నానం తుభ్యం నమో భో దేవాః పితరశ్చ తర్పణ విదౌ నాహం క్షమక్షమ్యతాం యత్ర క్వాపి నిషద్య యాదవ కులోత్తమం చ కంసద్విషః స్మారం స్మారం అహం స్మరామి తదలం అని రాస్తాడు లీలాశుకుడు. అంటే కన్యను వరుణికిచ్చి కన్నీరు కార్చేటువంటి కన్యాదాతలాగా తన బుద్ధి అనేటువంటి కన్యను కూడా భగవదర్పణం చేసి వీడు దుఃఖిస్తున్నాడు. ఎలాగైతే కన్యాదాత కన్యను ఇలా సమర్పణ చేశాడో, వీడు కూడా ఏమిటి తన బుద్ధి అనేటువంటి కన్యను భగవంతుడికి ఇచ్చేసి ఇక్కడ దుఃఖపడుతున్నాడు. ఏమిటి అంటే వెళ్ళాలా, వెళ్తే ఏమిటి? పరిపూర్ణమైన సగుణ భక్తిలో వీరంతా ఏం కోరుకుంటారు అంటే భగవంతుని యొక్క ఆశ్రయాన్నే కోరుకుంటారు. ఎప్పుడు ఆయనతో పాటు సమయం దగ్గరగా ఉండాలి, ఆయన యొక్క స్వరూపం చూడాలి, ఆ దివ్య జగన్మోహ మంగళాకారమైనటువంటి ధామాన్ని దర్శిస్తూ ఉండాలి. ఆ స్థితి వచ్చేసరికి కర్మకాండ లేదు. అందుకే లీలాశుకుడు ఏం చేశాడు, ఒక పరిపక్వమైనటువంటి స్థితికి వచ్చేసరికి సంధ్యావందనం లేదు. అందుకే సంధ్యావందనం చెంబు తీసుకొస్తే పక్కన పెట్టేశాడు, వెళ్ళు భో సంధ్యావందన భద్రమస్తు భవతే, ఇక నువ్వు భద్రంగా ఉండు నా దగ్గరికి రాకు అని సంధ్యావందనం మొదలుపెట్టాడు. భో స్నానం తుభ్యం నమో, ఓ స్నానమా నీకు నమస్కారం, తుభ్యం నమో ఇక స్నానం చెయ్య. భో దేవాహ దేవతలారా, ఇంకెవరు పితరశ్చ, ఓ పితృదేవతలారా ఇవాళ నుంచి మీకు నాకు కూడా కనెక్షన్ తెగిపోయిందండి, ఇక తర్పణాలు ఇవి అవి నా వల్ల కావు. ఎందుకు అంటే నా యొక్క మనస్సు అనేటువంటిది యమన యమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేటువంటి ఆ అష్టాంగ యోగ మార్గము చేత ఏకాకార స్థితి పొంది నవనీత కోమల శ్యామల మధుర మంజుల సుందర వదనారవింద సౌందర్య ధామాన్ని చేరింది, ఇక నేను మీవన్నీ కాదు. స్మారం స్మారం ఆ యాదవ కులోత్తముడైనటువంటి శ్రీకృష్ణ భవ్య పాదాబ్జములను నేను స్మరిస్తూ ఉన్నాను, కానీ అది పూర్ణ భక్తుడి యొక్క స్థితి. ఆ పూర్ణ భక్తుడి యొక్క స్థితికి రావటానికి కావలసినటువంటి అనుగ్రహ విశేషం ఎక్కడి నుంచి రావాలి అంటే ఇక్కడి నుంచే రావాలి. కాబట్టి ఎప్పుడైతే మన లోపల ఇలా ఎప్పటినుంచో వస్తున్నటువంటి ఏదైతే అహంకార మమకార ఇవన్నీ ఉన్నాయో ఈ భావనలు తొలగిపోవాలి. ఈ భావనలన్నీ తొలగిపోయి మన లోపల చిత్తశుద్ధి అనేటువంటిది ఏర్పడి అందుకే వాడికి ఏం చెయ్యాలి ఇది కలిగించటానికి అంటే ఒక మంచి ఆరాధన. చిన్నప్పటి నుండి కూడా వాడికి తయారు చేయించాలి. ఎలా అంటే అమ్మవారి దగ్గర కూర్చుండబెట్టి. అందుకే మన వారు అక్షర స్వీకారం కూడా ఒక సంస్కారంగా పిల్లలకు అక్షరాభ్యాసం అని వాడిని కూర్చుండబెట్టి ఏం చేస్తారండి, కూర్చుండబెట్టి స్వస్తి పుణ్యావచనం చేసి ఎంతో వాడిని జాగ్రత్తగా చూసి ముహూర్తం చూసి అమ్మవారి దగ్గర కూర్చుండబెట్టి అప్పుడు కానీ ఓం సిద్ధన్నమః ఓం నమశివాయ. చూడండి మన అక్షర స్వీకారం కూడా మొదలయ్యేది ఇలా ఇలా భగవంతుడితోనే. ఇప్పుడు అది కూడా పోయి ఏమైపోయింది, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్, సి ఫర్ క్యాట్, ఇదే వీడికి. ఇంకా ఇది అక్షర స్వీకారం వీడికి, ఇది ఎప్పటి నుంచి లాగే ఉంటుంది. ఇంకా వీడు ఎన్నేళ్ళు వచ్చినా వీడు ఇంతే కాదు, ఇలా మీరు మొదలైందనుకోండి. అందుకే మనవారు ఏం చేశారో తెలుసా, ఇలా ఒక్కొక్క శక్తిని కూడా ఒక్కొక్క తల్లిగా చూపించి చదువు అనే దగ్గరికి వచ్చేసరికి అమ్మవారి యొక్క రూపాన్నే ఇక్కడ ఈ విధంగా చూపించి ఆ తల్లికి సరస్వతి అని పేరు పెట్టారు. ఒకే తల్లి. దేవీ భాగవతం మొత్తం మీరు అధ్యయనం చేసినప్పుడు మీకు అమ్మవారి యొక్క స్వరూపాలు ఎన్ని కనిపిస్తాయో, ఆ హిమవంతుడికి తల్లి దేవీ గీతం అనేటువంటిది బోధిస్తుంది. ఆ దేవీ గీత బోధించినప్పుడు ఎన్ని విషయాలు చెప్తుందో, అమ్మవారు ఎన్ని రూపాలతో ఇక్కడ విశేషంగా కనబడుతూ ఉంటుందో. ఇలా ఎందుకు అంటే అక్కడనే చెప్తారు సరస్వతి అన్నప్పుడు ఏమిటి సరస్వతి దేవి యొక్క రూపం అంటే చైతన్యాత్మకమైనటువంటి విద్యను మనకు ప్రసాదించటానికి ఆ తల్లి ఈ దివ్యమైనటువంటి రూపంలో అవతరించింది. ఈమెన్ ఏమన్నారు అంటే ఏ స్వరూపమైతే ఇంద్రుడికి కనిపించి ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేసిందో ఆ స్వరూపము యొక్క స్వరూపమే ఇక్కడ సరస్వతి. మళ్ళా మీరు ఆ రూపం వేరు ఈ రూపం వేరునేటువంటి భావన కాదు. ఇక్కడ ఈమె మనకు విద్యను ప్రసాదిస్తూ ఉన్నప్పుడు, జ్ఞాన రూపిణి ఇలా ఉన్నప్పుడు, భాషిస్తూ ఉన్నప్పుడు ఈమె శారద అన్నారు, లేదా ఈమెనే సరస్వతి అన్నారు. ఈమె ఎక్కడుంటుంది, ఉండేది ఎక్కడ, ఈమె ఎక్కడ ఉండదు, మన లోపలే ఉంది. ఏ రూపంలో ఉంది అంటే శంకరాచార్యుల వారు అంటారు, గీర్దేవతేతి గరుడ ధ్వజ సుందరీతి, గీర్దేవతేతి గరుడ ధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కేలిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. అమ్మా గీర్దేవతేతి వాక్కుల గదిష్ఠాత్రి, ఆ తల్లి మన వాగ్రూపిణిగా ఉన్నప్పుడు ఆ తల్లి అమ్మ అలాగే ఉంటుందట. అందుకే శరన్నవరాత్రుల్లో మీరు చూడండి, ఒక్కొక్క 9 రోజులు చూడండి, 9 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపం, విశేషమైనటువంటి రూపాలతో ఆ తల్లిని ధ్యానిస్తూ ఉంటారు. మన దగ్గర అయితే జగత్ప్రసూతిగా అలంకారం మొదటి రోజున అమావాస్య రోజున. మనకు విశేషం ఏమిటి అంటే అలంకారాల విషయం దగ్గరికి వచ్చేసరికి కూడా శృంగేరి సంప్రదాయం వేరు. మామూలుగా ప్రథమ శైలపుత్రి ద్వితీయ బ్రహ్మచారిణి తృతీయ చంద్రగంట కూష్మాండేది చతుర్థకి పంచమీ స్కందమాత షష్ట్య కాత్యాయని సప్తమ కాలరాత్రి అష్టమశ్చాది భైరవి నవమ సర్వసిద్ధిశ్చాది నవదుర్గా, ఇది 9 దుర్గా స్వరూపాల క్రమం వేరు. శృంగేరిలో శారదాకల్పం ప్రకారం ఆరాధన జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా శారదాకల్పం అనేది అనాదిగా మనకొస్తోంది. ఆ శారదాకల్పం ప్రకారం అందుకే శృంగేరి శంకర మఠాల్లో ఉండేటువంటి అర్చకులు ఆరాధించేటువంటి స్వరూపం ఏదైతే ఉందో, అందుకే అర్చకుడిగా పంపించటానికి మొట్టమొదలు శృంగేరికి పిలిపించుకొని వారికి మంత్రానుష్ఠాన దీక్షదిచ్చి కొన్ని రోజులు అక్కడనే ఉండింపజేసి వారికి కావలసినటువంటి విధి విధాన ప్రోక్తమైనటువంటి శారదాకల్ప పుస్తకాన్నిచ్చి ఈ రకమైనటువంటి ఆరాధన చెయ్యండి అని ఒక ప్రత్యేకమైనటువంటిది మన జగద్గురువులు అనుగ్రహించారు. ఎందుకు? మనందరి కోసం. మీరు అనుక్షణం శృంగేరికే కాదు, ఎక్కడెక్కడైతే మా మఠాలున్నాయో మా మఠాల యందు అర్చించేటువంటి అర్చకులు చేసేటువంటి పూజ కూడా శృంగేరిలో జగద్గురువులు, అలాగే అక్కడ అమ్మవారి యొక్క ఆలయంలో నిత్యము ఏ విధంగా ఆరాధన చేయబడుతుందో అదే పద్ధతి ఇక్కడ కూడా చేయబడుతుంది. అదే విశేషం ఇక్కడ. అందుకే శృంగేరి సంప్రదాయంలో మొట్టమొదలు జగత్ప్రసూతికాలంకార స్వరూపిణి. మీకు ఈ ప్రపంచంలో ఎక్కడ చూడదు ఈ రూపం, జగత్ప్రసూతిక అమ్మవారి యొక్క రూపం ఆ రోజు చూసి తీరాలి. జగత్తును ప్రసవించినప్పుడు ఆ తల్లి కరారవిందే నపదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసాస్మరామి. చిన్ని కృష్ణుని, చిన్ని బాలుడు, బాలుడు అంటే కృష్ణుడు అనుకున్నాం, ఆ బాలుడిని ఒళ్ళో పెట్టుకొని కిరీటాన్ని తీసేసి అలా జుట్టు ముడి వేసేసుకొని ఆ తల్లి చక్కగా ప్రసవించినటువంటి తల్లి ఎలా ఉంటుందో ఆ తల్లి రూపం అలా ఉంటుంది. ఎంత గొప్ప రూపం అండి, చూస్తామా? ఎందుకంటే మన తల్లి మనను ప్రసవించినప్పుడు ఆ తల్లి ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఆ తల్లి రూపము మనం చూడలేము. అందుకే అలా చూడనటువంటి బిడ్డలందరికీ కూడా ఆ తల్లి చూపిస్తున్నది, ఇలా ఉంటారా అబ్బా, ఆ రూపాన్ని ఒక్కసారి దర్శించడం ఎంత అనుగ్రహం అండి. అంటే తల్లిలో ఉండేటువంటి ఏదైతే 64 కళలు ఉంటాయో ఆ 64 కళలు ఆ రోజు అమ్మ యొక్క ముఖము యందు ప్రతిబింబిస్తూ ఉంటాయి. అలా అమ్మ యొక్క ముఖం నుంచి దయ, అనుగ్రహము, ఆప్యాయత, ఆదరణ, వాత్సల్యము, కరుణ ఇలా కురిపిస్తూ కురిపిస్తూ ఉంటుంది. అలసిపోయి ఉంటుంది పాపం, ప్రసవ వేదన కదా. ఒక్క చిన్న పిల్లవాడిని ప్రసవిస్తేనే ఆ తల్లి పడే వేదన ఎంత, మరి ఈ జగత్తు మొత్తాన్ని ప్రసవించింది కదండి. అందుకే జగత్ప్రసూతిక ఆమె. ఒక పిల్లవాణ్యా, వీని మామూలు వాణ్యా కాదట, జగత్తునే ప్రసవించింది కాబట్టి జగత్ప్రసూతికాలంకారం అని. ఆ చిన్న బాలుడే ఇక్కడ ఈ ప్రపంచం. ఆ బాలుడు ఎవరండి? భాగవతంలో 12వ స్కందంలో ఆ మార్కండేయ మహర్షి వటపత్రం పైన దర్శించినటువంటి ఏ ముకుందుడు ఉన్నాడో ఆ ముకుందుడే, ఆ ముకుందుడే జగత్తు. ఆ జగత్తును ఆ తల్లి ప్రేరేపణ చేస్తే అది జగత్తుగా మారింది. దేవీ భాగవత సిద్ధాంతమే ఇది. అందుకే ఆ రోజు శారదా రూపం చూడండి, అమ్మ జగత్ప్రసూతిక అయిపోయింది. ఆ జగత్ప్రసూతిక మొదటి రోజే బ్రాహ్మీ అలంకారం. బ్రాహ్మీ తు భాష, ఎవరండి బ్రాహ్మీ ఇక్కడ? సరస్వతే. అమ్మ
జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఎలా అయితే నిన్ను చెప్పుకున్నామో అవిద్యానామంతస్తిమిదం హిరోద్వీప నగరి అని. కాబట్టి అవిద్యను తొలగింపజేయటానికి మొట్టమొదలు బ్రాహ్మీ అలంకారంలో తల్లి ప్రత్యక్షమై, ఆ తర్వాత మాహేశ్వరి అలంకారంతో వృషభవాహిని అయి ఆ నాలుగు అద్భుతమైనటువంటి విభూతి రేఖలు ధరించి, చంద్రరేఖ ధరించి ఆ రోజు శారదా పరమేశ్వరి రూపం అబ్బో చూసి చెప్పడమే కాని చూడటమే కాని వర్ణించడం నా వల్ల కాదు. మీరు చూడండి అంతే, మీరు రాబోయే శరన్నవరాత్రుల్లో కౌమారి అన్నారు, కౌమారి స్వరూపము మయూర వాహనాన్ని అధిష్ఠించి ఆ తల్లి ఎంత సుందరంగా, అసలు శారదా రూపమే ముచ్చటగొలిపే రూపం. ఆ ముచ్చటగొలిపే ముద్దు గొలిపేటువంటి ఆ తల్లికి యొక్క ముఖారవిందానికి ఇంకా శుభగులెత్తి ప్రత్యేకమైనటువంటి అలంకారాలు చేసేటప్పటికీ చూడటానికి అందిస్తే భాగవతంలో అనుకున్నారట గోపికలంతా కూడా, ఈ బ్రహ్మదేవుడికి బుద్ధి లేదు కదా, వీడికి ఎంత దుర్మార్గుడు దుష్టుడు అని తిట్టారు. బ్రహ్మదేవుడు వచ్చి అడిగాడు, నేనేం తప్పు చేశానని, నువ్వు తప్పు చేయకపోతే నువ్వు మాకు రెప్పలు ఎందుకు పెట్టావు, మాకు అనవసరంగా రెప్పలు పెట్టి ఆ దివ్యమైనటువంటి సౌందర్య ధామాన్ని చూడటానికి ఇబ్బంది పెడుతున్నావు, ఓ బ్రహ్మదేవాయ నీకు శిక్షపడుగాక అన్నారు అన్నాడే. అంటే ఒక్క నిమిష కాలం కూడా, కనురెప్పపాటు కాలం కూడా ఆ సౌందర్యాన్ని వారు చూడటంలో అలసత్వాన్ని వహించలే, ఒక్క నిమిషం కూడా పోతుంది అని అనుకున్నారట. అందుకే అలా అమ్మవారి దగ్గరకు వచ్చినప్పుడు మన స్థితి కూడా అలా కావాలండి, గోపికల స్థితి. ఆ రెండు కళ్ళు విప్పారి ఆ తల్లి యొక్క ముగ్ధమోహనాకారమైన జగన్మోహన మంగళాకార ఆ రూపాన్ని అలా వీక్షిస్తూ ఉన్నప్పుడు అబ్బా ఎంత బాగుంటుంది, ఎంత సుందరంగా ఉంటుంది. అందుకే ఆమెను కౌమారి అన్నారు. ఇక కౌమారి తర్వాత తల్లి వస్తుంది, వైష్ణవిగా వస్తుంది, గరుడ పంతుని అధిష్ఠించి అప్పుడు ఒక రూపం చూడండి. ఒక్కొక్క రూపంలో మాహేశ్వరి రూపంలో ఉన్నప్పుడు అమ్మవారు గంభీరంగా ఉంటుంది, పార్వతి కదా. అలాగే ఈ వైష్ణవి అలంకారానికి వచ్చేసరికి కాస్త చురుకుదనంతో ఉంటుంది అమ్మవారు, షార్ప్ అంటే ఆ ముఖంలో కాస్త సూక్ష్మమైనటువంటి చురుకుదనం కనిపిస్తూ ఉంటుంది. ఇక గజాన్ని అధిష్ఠించి ఇంద్రాణి అలంకారంలో వస్తుంది. ఆ తరువాత ఆ గజలక్ష్మి అలంకారం తరువాత సరస్వతి అలంకారం, మూలా నక్షత్రం సప్తమి రోజున ఆ తల్లికి సరస్వతి రూపంలో అమ్మవారికి ఆ రోజున వీణ పెడతారు, శారదాదేవి వీణ ధరించే ఏకైక దివసం. అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో మాఘమాసంలో వచ్చి శుక్లపక్ష పంచమి నాడు, వసంత పంచమి నాడు అమ్మ అవతరించింది కాబట్టి ఆ రోజు కూడా ఉంది. ఆ తరువాత దుర్గ, ఆ తరువాత రాజరాజేశ్వరి అలంకారం, ఇక చివరికి ఏమిటి అంటే సమస్తమైనటువంటి వాంఛలు తీర్చటానికి ఆ తల్లి కామధేను అలంకారంలో కల్పవృక్షంగా ఆ తల్లి మీకు 9 రోజులు మీరు పూజ చేశారు. వాంఛితార్థ ప్రదాయిని అని అమ్మ యొక్క నామం కాబట్టి రండి, ఈ 9 రోజులు నవరాత్రులు మీరు నవరంధ్రాలతో నిర్మితమైన ఈదో దేహంతో నవవిధాత్మకమైనటువంటి భక్తితత్వంతో నన్ను ఆరాధించారు కాబట్టి మీ అందరూ కోరినటువంటి వాంఛలన్నీ కూడా ఇస్తున్నాను రండి అని కామధేనువై ఆ తల్లి ఆ 10వ రోజున భాసిస్తూ ఉంటుంది. ఇది శారదా పరమేశ్వరి ఈ శరన్నవరాత్రుల యందు మనను అనుగ్రహించేటువంటి విశేష తత్వం. అది మనం ఈ శృంగేరి మఠాల్లోనే శారదా పీఠాల్లోనే దర్శించవచ్చు. అందుకే ఇక్కడ అమ్మ జగత్ప్రసూతికాలంకారాన్ని ధరించగానే వెంటనే ఈమె బ్రాహ్మీ అన్నారు. ఈమె బ్రాహ్మీ అంటే శారదా బ్రాహ్మీ సరస్వతి ఎక్కడ తేడా లేదు మీకు, ఎక్కడై ఉంటుంది ఈమె అంటే వాక్ అండి, గీర్దేవతే రండి. శంకరుల వారు అన్నారు గీర్దేవతే గీహి, వాక్కులకు అధిష్టాత్రి. ఒక్కసారి ఆలోచించండి, ఈ వాక్ అనేది లేకపోతే ప్రపంచం మొత్తం శూన్యమే. దేవీం వాచ మజనయంత దేవాహ, ఋగ్వేద మంత్రంలోనే చెప్పారు. ఏమిటి, సృష్టి ఆరంభంలో ప్రజాపతి చేత ప్రేరేపించబడిన దేవతలంతా సర్వార్థ ప్రకాశక సామర్థ్య సమున్వితమైనటువంటి ఒక దివ్యమైన వాగ్దేవతను ఆవిర్భవింపజేశారు వాక్ రూపంలో అన్నారు. దేవ మానవ పశు పక్ష సమస్త ప్రాణిజాలమంతా కూడా ఆ దేవతల యొక్క ఈ వాక్కును ఆధారం చేసుకొని తమ తమ భాషా విశేషాలతో వ్యవహరిస్తూ ఉన్నారు. వాక్య లేకపోతే
అబ్బో వాక్కు లేకపోతే ఉపన్యాసం ఉందా చెప్పండి, ఏముంది వాక్కు లేకపోతే? అందుకే మహాకవి దండి రాస్తాడు, ఇదం అంధతమ కృష్ణం జాయేత భువనత్రయం ఇది శబ్దాక్వయం జ్యోతి ఆ సంసారం దీప్యతే. చాలా అద్భుతంగా మాట్లాడతాడు దండి. ఏమిటి, ముల్లోకాల్లో వ్యాపించినటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారం ఏదైతే ఉందో ఆ అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని పంపించటానికి శబ్దజ్యోతి అయినటువంటి స్వరూపంలో ఆ పరదేవత ఆ పరాభట్టానిక వాగ్దేవత అనూహ్యమైనటువంటి రీతిలో కనుక ఈ జగత్తు యందు ఆవిర్భవించకపోయినట్లయితే ఈ మానవ జాతి ఎంతటి దుస్థితిలో ఉండేదో అని మహాకవి దండి తన కావ్యంలో మొట్టమొదలే రాసి పెడతాడు. అంతే కదా, శబ్దాక్వయమైనటువంటి ఒక చైతన్య స్వరూపంగా ఆ శారదా పరమేశ్వరి అవతరించకపోతే ఎలా ఉండేదండి? కాబట్టి మాట్లాడే శక్తి ఏది, వాక్కులకు అధిష్టాత్రి ఎవరు? అందుకే తల్లి ఆమెనే శారదా పరమేశ్వరి అన్నారు, లేదా సరస్వతి అన్నారు పూర్వకాలంలో కూడా. ఇప్పుడు మనం మర్చిపోయాం. నేను చదువుకునేటప్పుడు కూడా నేను ఈ ప్రార్థన చేశాను. ఇక మా అబ్బాయికి చెబుదామంటే కుదిరేటట్టు కనిపించట్లే, అయిపోయింది. కారణం ఏమిటి అంటే ప్రార్థనలు మర్చిపోయాం. ఏమనేవారు చూడండి, పూర్వకాలంలో తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతంబూని తిన్, తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతంబూని తిన్, నీవు నా ఉల్లంబందున నిల్చి జృంభనముగా ఉక్తుల సుశబ్దంబు శోభిల్లం పల్కుము నాదు వాక్కులన్ సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. ఎంత గొప్ప మాట, తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతంబోని తిన్. ఇంజనీరింగ్ పుస్తకం కావచ్చు, లేకపోతే అది ఆధ్యాత్మిక పుస్తకం కావచ్చు, సాంకేతిక పుస్తకం ఏదైనా సరే, ఆ పుస్తకం పట్టుకున్నామా మొట్టమొదలు మనం ప్రార్థన చెయ్యాలి. అమ్మా తల్లి నిన్ను తలంచి పుస్తకమున్ పట్టుకున్నా నువ్వేం చెయ్యాలి, నీవు నాయుల్లం బంధున నిల్చి నా హృదయంలో నిలువమ్మా, నా హృదయ పీఠం హృదయ పుండరీకం నిల్చి ఏం చెయ్యాలి, జృంభనముగా ఉక్తుల్ సుశబ్దంబు శోభిల్లం పల్కుము. ఎలా రావాలండి వాక్కులు, జృంభనముగా. ఎలాగైతే ఆ నాగార్జున సాగర్లో ఉండేటువంటి 28 గేట్లను ఒక్కసారిగా ఒకసారి పైకి లేపితే ఉరుకుల పరుగులతో ఉత్తుంగ తరంగ భంగ ప్రవాహంతో ఇలా బయటికి వచ్చేటువంటి ప్రవాహ రూపంలో మన లోపల నుండి పరాపశ్యంతి మధ్యమ వైఖరి అనేటువంటి స్వరూపంతో ఈ నాభిలోంచి హృదయస్థానానికి హృదయం నుంచి ఇలా మధ్యలోకి వచ్చేసి నాలుకపై ఆ వాక్ ప్రవాహం అనేటువంటిది అలా బయలుదేరిపోయి జృంభనముగా అడ్డు లేకుండగా ఎక్కడ కూడా అంతరాయం లేకుండగా నిరంతరముగా తైలధార ఎలాగైతే కుండలుంచి బయటికి వచ్చేటువంటి తైలధారలాగా అలాగే పూర్ణాహుతి సమయంలో ఋత్విక్కులు వేసేటువంటి వసోరుధారగా ఎలాగైతే అడ్డు లేకుండా అలా ఆ విధమైనటువంటి స్థితిలో మన లోపల నుంచి వాక్కులు, ఏ వాక్కులు రావాలి, సుశబ్దంబు శోభిల్లం పలుకు మంచి మాట, ఎదుటి వ్యక్తికి ఆనందాన్ని కలిగింపజేసేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శక్తితో కూడిన పలుకుల రూపంలో నీవు నా లోపల నుంచి బయటికి వచ్చి సమస్తమైనటువంటి వారందరినీ కూడా సంతోషపెట్టమ్మా తల్లి అని ప్రార్థన. ఇది జృంభనముగా ఉక్తుల్ సుశబ్దంబు శోభిల్లం పలుకము నాదు వాక్కులన్, అమ్మా నా వాక్కులంచి. అంతేకాని ఎప్పుడు కూడా అపశబ్దం కాని, ఎదుటి వాణ్ణి బాధ పెట్టేటువంటి శబ్దం కాని, అలాగే కఠినమైనటువంటి పరుష ప్రయోగాలు కాని వద్దమ్మా, వద్దు, రావద్దు. ఎందుకు, మాట ఎప్పుడు అలా ఉండాలి మాట. అందుకే జగద్గురువులు చూడండి, మీరు శృంగేరి వెళ్తే
స్వామివారితో మాట్లాడేటప్పుడు చూడండి, వారి పదప్రయోగ శైలి అసలు ఎంత అంటే మన అనిపిస్తూ ఉంటుంది, నాకు అనిపిస్తుంది ఇప్పుడు శారదాదేవి మాట్లాడితే ఇలా ఉంటుందేమో ఇవాళ వెళ్ళి చూస్తున్నాం. అది అమ్మ ఇలా నోరు గరించి మాట్లాడితే ఎలా ఉంటుంది, భారతీ తీర్థ స్వామి వారు మాట్లాడినట్టే ఉంటుంది. ఇంకా వేరే మనకు తెలియదు కదా వారి రూపంలో. అలాగే చూడండి మీరు ఎంతో మంది స్వాముల యొక్క అనుగ్రహ భాషనం వినండి, మా జగద్గురువుల యొక్క ఇక్కడ మా ఎందుకోసం అంటున్నా అంటే తప్పట్టుకోవచ్చు సుమ, ఆ విధమైనటువంటి వాత్సల్యం జగద్గురువులు వారు చూడండి, వారు మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఎక్కడైనా ఒక్క అపశబ్దం కానీ ఒక పదప్రయోగం కానీ, అందులో విశేషం ఏంటంటే మీరు భాద్రపద మాసంలో ఈ వ్యాఖ్యార్థ సభలు ముగిసిన తరువాత వారు సంస్కృతంలో వచ్చిన పండితులందరికీ అనుగ్రహ విశేషణం భాషణం చేస్తారు. అసలు ఈ సభలే గొప్పవి. ఆ సభల్లో చివర, ఈ వ్యాఖ్యార్థ సభల్లో చివర స్వామివారు మాట్లాడే అనుగ్రహ భాషణం ఒక ఎత్తు. ఆ రోజు మాత్రం వారు సంస్కృతంలో మాట్లాడతారు. విశేషం ఏంటంటే వారు మాట్లాడేటువంటి సంస్కృత భాషలో ప్రయోగించిన శబ్దము ఇంకొకసారి ప్రయోగించకుండా మాట్లాడతారు. ఒక్కసారి ప్రయోగించినటువంటి పదము తిరిగి వారి భాషణంలో పునరుక్తి కాదు. ఎంత గొప్పగా ఉంటుందో. అసలు సంస్కృతం మాట్లాడుతూ ఉంటే మీరు ఎవరి మాటలు కాదు, మీరు భారతీయ తీర్థస్వామి వారి యొక్క సంస్కృత అనుగ్రహ భాషణం వింటే అబ్బా సంస్కృతంలో ఇంత మాధుర్యం ఉన్నదా, మీకు అర్థం కాకపోవచ్చు. ఆ వింటూ ఉంటేనే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు, ఒక తెలియని సమాధిలోకి వెళ్ళిపోతారు. అబ్బా ఎంత బాగుందండి. అదే మంత్రం అంటే జగద్గురువుల నుంచి వచ్చేటువంటి ప్రతి మాట మంత్రమే, ఎందుకంటే మన చిత్తనల పట్టి నిలుపుతుంది కాబట్టి అది మంత్రం. వారు మాట్లాడే ప్రయోగం, అందుకంటే చెప్తున్నాను కదా తల్లి హృదయంలో ఉండి మాట్లాడించడం అంటే, ఆ తల్లి మాట్లాడటం అంటే మీరు నడిచే శారదాదేవి స్వరూపమైన జగద్గురువులైన భారతీయ తీర్థస్వాముల వారి లోపల అలా మీరు దర్శనం చేయవచ్చు. ఆ దర్శనం కాకపోతే వెళ్ళండి ఒకసారి, ఎక్కడ తప్పు ఒప్పుకోరు వారు. మా కృష్ణమూర్తి గారు భిక్ష పెట్టేటప్పుడు ఎప్పుడు ఏదో ఒకటి తప్పు చెప్తూనే ఉంటారు. వారు బాచంపల్లి అని మాట్లాడతారు, బాచేపల్లి ఆగు అంటాడు స్వామివారు అని వెంటనే పూర్తి ఇంటి పేరుతో సహా పరిపూర్ణంగా మొత్తంగా చెప్పేసి ఇప్పుడు చెప్పు. ఎక్కడ చూడండి వారు అపశబ్దం సహించరు. పేరు కూడా ఎలా ఉచ్చరించాలో అలాగే చెప్పాలి, కానీ పేరులో కూడా చిన్న తప్పు వచ్చినా వారు సహించరు. మీరు ఇవాళ వెళ్ళి పేరు చెప్పండి, ఒక 10 సంవత్సరాల వరకు వెళ్ళకండి, 10 సంవత్సరాల తర్వాత వెళ్ళి భిక్షా ప్రదానం చేసేటప్పుడు అప్పుడు చెప్తే తిరిగి మీ పేరును ఆ 10 సంవత్సరాల తర్వాత కూడా స్వామివారు చెప్తారు. అది స్వామివారి ఎందుండేటువంటి శారదా స్వరూపం శక్తి, మీకు ఇంకెక్కడ కనిపించదు. వారి నోటి గుండగా మన పేర్లు తీసుకోవటం అంటే ఇంకా మనకు కావాల్సింది ఏమిటండి. స్వామివారు స్వయంగా తమ నోటితో మన పేరును ఉచ్చరించారు అంటే మన జన్మకు ఇదొక్కటి ధన్యత కాదా. ఇంకేం కోరుకుంటాం, ఇంకా వారి దగ్గరికి వెళ్ళి ఇది ఇవ్వండి అది ఇవ్వండి చాలు. వారు ఎప్పుడైతే అలా తమ వాక్కుతో ఇలా మాట్లాడారో అది చాలు, ఇంకా మన జీవితం పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందినట్టే లెక్క. అంటే శారదా పరమేశ్వరి మాట్లాడితే ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. కాబట్టి తల్లి నిన్ను తలంచి ఈ పద్యం చెప్పి పూర్వకాలముల యందు ప్రతి పిల్లవాడు తమ విద్యారంభం చేసేవాడు. అందుకే మన అమ్మమ్మలు కావచ్చు, నాయనమ్మలు కావచ్చు, తాతలు కావచ్చు, మా గురుగారు చెప్తారు ఇప్పటికీ మీకు అనవసరంగా ఇన్ని డిగ్రీలు పెట్టుకుంటున్నారా, నాకు 10th క్లాస్ సర్టిఫికెట్ లేదు, 7th క్లాస్ సర్టిఫికెట్ లేదంటారు మా గురువు గారు. మా గురువు గారికి 7th క్లాస్ సర్టిఫికెట్ కూడా లేదు, అసలు సర్టిఫికెట్ అనేటువంటిదే లేదు. మరి వారు అద్భుతంగా ఇంగ్లీష్ రాస్తారు, అద్భుతంగా ఏదంటే అది చేస్తారు. అందుకే ఇప్పుడేమైపోయింది, సర్టిఫికెట్లకే కొలబద్దైపోయింది మన యొక్క విద్య అంతా కూడా.
కానీ పూర్వకాలంలో ఏ సర్టిఫికెట్లు లేనప్పుడు, ఏవీ లేనప్పుడు మన తాత ముత్తాతలు ఎలా చదువుకున్నారు? వారు చదివిన అందుకే ఆ రోజు మెట్రిక్యులేషన్ పాస్ కావటం ఈనాడు రెండు పిహెచ్డీలు చేయడం ఒక సమానం అండి. అంతే, ఇవాళ యూనివర్సిటీలో చేరి పిహెచ్డి చేసి పెద్ద డాక్టరేట్ పుచ్చుకొని బయటికి వచ్చేసి డాక్టరేట్ పుచ్చుకున్నాను కదా అంటే, ఎక్కడ ఒక 1000 మంది డాక్టరేట్లు పుచ్చుకొని వచ్చినప్పటికీ కూడా మా గురుగారు అంటారు, నాకే డాక్టరేట్ ఉందిరా, 1000 డాక్టరేట్లు కూడా సరిపోవు వారికి. ఎందుకు అంటే విద్యను వారు, మనమేమో పట్టాగా భావించాం దాన్ని, వారు విద్యను అమ్మగా భావించారు. ఎప్పుడైతే విద్యను నువ్వు తల్లిగా, జ్ఞానస్వరూపిణిగా నువ్వు భావన చేస్తున్నావో ఆ విద్య పరిపూర్ణమవుతుందండి. అది మనం మన పెద్దల నుంచి నేర్చుకోవలసినటువంటి ప్రధానమైన అంశం. అందుకే వారికి తృప్తి ఉంది. ఇప్పుడంతా అసంతృప్తి, తృప్తి. మా తాతగారు చెప్పేవారు కదా, ఇంట్లో బియ్యం అయిపోతే మా నాయనమ్మ వెళ్ళి, ఏమండి బియ్యం అయిపోతున్నాయి, నిండుకుంటున్నాయి, ఆ ఇప్పుడు పురాణంకు బయలుదేరతాలే అనేవాడు. అంటే ఆయన పురాణం చెప్పి జీవించాడు. పురాణం ఎప్పుడు అంటే బయటకు వెళ్ళి వచ్చేది ఒక బస్తా బియ్యం, అవి కూరగాయలు వచ్చేసి ఆ చాలు, ఇక తృప్తి. తిరిగి అవి నిండుకున్నాయి, ఆ పురాణం చెప్పిస్తా అంటే కేవలం కూడా పరితృప్తిగా విశేషమైనటువంటి ఆ పరపాత్మయందు అనుగ్రహంతో అలా నమ్ముకొని వారు జీవించారు. జీవించినంత కాలం ఎక్కడ అసంతృప్తి లేకుండా చక్కగా స్థైర్యంతో, ధైర్యంతో, ఆనందంతో, చీకు చింత ఇవేవి, శోకం మోహం ఇవేవి లేకుండా ఆనందంగా జీవితాలను. మనమేమో ఇప్పుడు ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో ఉన్నప్పటికీ 52 రూపాయల బాస్మతి బియ్యం తిన్నప్పటికీ ఏమిరా అంటే ఏమీ తృప్తి లేదురా అంటున్నాడు. ఏమి ఎప్పుడు పెదవి విరుపులే, ఏమిటి దీనికి కారణము? ఆ కారణం కనుక్కుంటే చాలు. ఆ కారణం ఏమిటి అంటే మానసికమైనటువంటి దౌర్బల్యం. ఈ మానసికమైనటువంటి దౌర్బల్యం ఎలా పోతుంది అంటే అమ్మను పట్టుకుంటే పోతుందండి. అందుకే చదువు చిన్నప్పుడే, చదివేటప్పుడే చదువు అనేటువంటిది భౌతికం కోసం కాదు, ఒక చదువు కేవలం నీ పొట్టను నింపడమే కాదు, నీ మనసును నింపే చదువు కావాలి. పొట్ట నింపే చదువు అవసరమే, కానీ పొట్ట నింపేటువంటి చదువుతోనే మనకు జీవితం ముగియదండి. పొట్ట నింపటం ఎంతవరకు, కొద్దివరకే, అరగంత వరకే, తర్వాత టాబ్లెట్లు వేసుకోవాల్సింది. కానీ మనసు నింపే చదువు ఎప్పుడైతే నువ్వు అధ్యయనం చేశావో ఆ మనసు నింపేటువంటి చదువునిస్తుంది ఈ తల్లి నిన్ను దలంచే పుస్తకము చేతన్ భూనితిన్, ఆ ఆధ్యాత్మిక విద్యను. అందుకే శారదా తిలకం అనేటువంటి గ్రంథంలో రాస్తారండి, సచ్చితానంద విభవాత్ సకలాత్ పరమేశ్వరాత్ శారదాతిలకమనేటువంటి గ్రంథంలో ఈ వాక్ యొక్క సముద్భవం, సచ్చిదానంద విభవాత్, సచ్చిదానందము నుండి సకలుడైనటువంటి పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు నుండి అతని యొక్క శక్తి, ఆ శక్తి నుండి నాదము, నాదము నుండి బిందువు. ఈ పరాబిందువు అనేటువంటిది భిన్నం కాగా దాని నుంచి అవ్యక్తమైనటువంటి ధ్వని పుట్టింది. ఆ అవ్యక్తమైనటువంటి ధ్వనినే సర్వాగమ విశారదులైనటువంటి దేవతలు పండితులు వీరంతా ఏమన్నారు అంటే, శబ్ద బ్రహ్మేది తం ప్రాహు సర్వాగమ విశారదాహ. ఆ అవ్యక్తమైనటువంటి ధ్వనినే శబ్ద బ్రహ్మ, ఆ సర్వభూత చైతన్య శబ్ద బ్రహ్మ శక్తియే ఇక్కడ పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటువంటి 4 రూపాలు ధరించింది. ఆ 4 రూపాలతో వ్యక్తమైంటే ఆ తల్లికి బ్రాహ్మీతు భాష, బ్రాహ్మీతు భారతి భాష, గీర్వాగ్వాణి సరస్వతే అని వరుసగా ఆ తల్లి యొక్క నామాలు చెప్తూ ఆ నామాల్లో శారదాస సమాఖ్యాత అని బ్రాహ్మీ, భారతి, శారద, భాష, వాక్, ఘీహి అని ఇలా ఇన్ని రకాలైనటువంటి శబ్దములతో ఆ పరమేశ్వరుని మన శాస్త్రములు వర్ణించాయి. కాబట్టి ఇక్కడ సరస్వతి, శారద ఈ రెండు స్వరూపాలు, ఈ రెండు స్వరూపముల యొక్క అనుగ్రహం అది మనము చెప్పుకుంటూ ఉన్నాము. సృగతౌ, సరస్వతి అంటే సృగతౌ అనేటువంటి సంస్కృత ధాతువు నుంచి ఇక్కడ ఈ శబ్దం వచ్చింది. సర్వ వివిధం జ్ఞానం విద్యతే యస్యాం చిత్తౌ సా సరస్వతి అన్నారు. సరోవరం నుండి జన్మించింది ఇది సామాన్యమైనటువంటి అర్థం. కానీ ఎవడి యొక్క చిత్తము యందు చైతన్యాత్మకమైనటువంటి శబ్దాత్మకమైనటువంటి వాగ్వైఖరి ప్రవహిస్తూ ఉంటుందో ఆ ప్రవాహ రూపమైనటువంటి చైతన్యముకే సరస్వతి అనేటువంటి పేరును మన పెద్దలు పెట్టడం జరిగింది. ఆ సరస్వతి యొక్క ఆనంద అపురూప విశేష రూపమే శ్రీ శారదా పరమేశ్వరి. ఆ శారదా పరమేశ్వరి యొక్క అనుగ్రహము ఎవరి మీద ఎలా వచ్చింది, ఆ శారదా పరమేశ్వరుని ఎవరిని ఎలా అనుగ్రహించింది అనేది మనం రేపు సకాలంలో చెప్పుకోబోతున్నాం. ఇవాళంతా కూడా ఆ జగజ్జనుని యొక్క విరాట విశ్వరూపాన్ని మనము వర్ణించుకున్నాము. కాబట్టి ఎన్నో విశేషాలు, ఆ తల్లి యొక్క అద్భుతమైనటువంటి విశేషాన్ని రేపు సకాలంలో మనము చెప్పుకోబోతున్నాం. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా దిగంబరా దత్త దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా సిద్ధాంతవధూత చింతనం శ్రీ గురుదేవ దత్త ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనా అస్తు విశ్వస్య కళ్యాణమస్తు గోమాతకే జయ గోహత్య వందికరో హర 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 మహాదేవ హర 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 మహాదేవ హర 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 మహాదేవ హర 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 మహాదేవ సర్వం శ్రీ పరమేశ్వర దివ్య చరణారవిందార్పణమస్తు. పితా యథా రక్షతి పుత్రమీశ జగత్పితాత్వం జగత సహాయ కృతాపరాధం తవ సర్వకార్యే కృపానిధే మాం శివ పాహి శంభో, కృపానిధే మాం శివ పాహి శంభో. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనం దేహి మే కృపయా శంభో, దేహి మే కృపయా శంభో. త్వయి భక్తిం అచంచలాం. సర్వం శ్రీ శారదా పరమేశ్వరి జై దివ్య చరణారవిందార్పణమస్తు.